गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्री नान परमात्मने नमः।
थैंक यू ग्रीष्मा। ओम श्री नान परमात्मा नमः। संध्या टी
आ చెప్పమ్మా
పేరు మీకు వీడియోలో కనపడట్లేదు నాకు
కనిపించట్లేదా
ఇప్పుడు వరకు కనిపించారు ఇప్పుడు వరకు కనిపించారండి ఇప్పుడు ఒక్క 5 మినిట్స్ 2 మినిట్స్ నుంచి కనిపించట్లేదండి ఒకసారి వీడియో చూసి
నేను కెమెరా ఆన్ చేశాను రా నాది కనిపించట్లేదు అనుకుంటా
మీరు కనిపిస్తున్నారు ఉషా
ఓకే
ఇద్దరు కనిపిస్తున్నారు ఇద్దరు కనిపిస్తున్నారు
ఓకే
మాధవి ఒకసారి నువ్వు మ్యూట్ లోకి వెళ్ళమ్మా ఐ థింక్ బికాజ్ యువర్ టాకింగ్ మీ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది
ఇప్పుడు కనిపిస్తున్నారా
లేదురా
సంధ్యాంటీ మాట్లాడింది ఆంటీ
సంధ్యాంటి మాట్లాడండి మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏమన్నా కనిపిస్తుందేమో
అలాగే ప్రియమైన భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి చాలా ఒక సంవత్సరం తర్వాత దాదాపు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను
అంటే అంటే ఒక్క నిమిషం కనిపించట్లేదు అంటే ఒక్క క్షణం మాధవి
ఉషా మీరు కనిపిస్తున్నారు ఉషా మీరు స్క్రీన్ ఫోన్ ఇట్లా హారిజాంటల్ పెట్టుకోండి పోని అందరు స్క్రీన్ ఓరియంటేషన్
గానే ఉంది రానది
ఓకే
కనిపిస్తే హారిజాంటల్ పెడతాను వర్టికల్ గా కుదరదు నాకు బికాజ్ ఛార్జింగ్ లో ఉంచుతాను వీడియో చేసినప్పుడు ఛార్జింగ్ అయిపోతే కట్ ఆఫ్ అయిపోతాను అనమాట అందుకు ఛార్జింగ్ లో పెట్టాం కాబట్టి వర్టికల్ గా కుదరదు
వేరే స్క్రీన్ నుంచి నేను చూస్తున్నా అండి నీల్మాని నాకు కూడా కనిపిస్తున్నారు అత్తయ్య వేరే మొబైల్ నుంచి
నేను కనిపిస్తున్నాను
అప్పే మాట్లాడినప్పుడు అప్పే కనిపిస్తున్నారండి ఉష గారు
ఓకే లెట్ మీ లీవ్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ 1 మినిట్ నాకు ఓపెన్ అవ్వట్లేదండి అంటే నాది కనపట్లేదు నా తండ్రి అంటే కూడా కనపట్లేదు అంటే ఐఎమ్ ఓన్లీ సీయింగ్ యాజ్ మాధవి అండ్ ఆడియో అని ఉంది
అది కనిపించట్లేదా ఉషా నీకు
నేను కనిపించట్లేదు, మీరు కనిపించట్లేదు. ఒక పని చేద్దాం అంటే, నేను ఇంకా కెమెరా ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఐ కాంట్ సీ మీ యాజ్ వెల్, మిమ్మల్ని నన్ను కూడా నేను చూడలేను. సో మీరే ఎలాగో మాట్లాడతారు కాబట్టి ఇబ్బంది ఉండదు అంటే, నేను ఆడియోలో ఉంటాను, పర్వాలేదు.
సరే
ఓకే. సో మన సంధ్య ఆంటీ మాట్లాడతారు ఈరోజు. సంధ్య ఆంటీ ఒక్కసారే ఇది వరకు మాట్లాడడం జరిగింది, అండ్ సంధ్య ఆంటీ వాజ్ ది ఫస్ట్ టీచర్ మనకి హైదరాబాద్ లో. సో సబ్జెక్ట్ నిరంతరం అంటే 24/7 వినేవాళ్ళలో ఆంటీ, ఐ థింక్ రామారావు గారు ఆంటీ స్టాండ్స్ ఫస్ట్ అనమాట. తర్వాత లేటర్ టైంలో మహర్షి గారు, ఎప్పుడు ఇంకా నాన్నగారు స్పీచ్ నాన్నగారే కిందే ఉంటారనమాట. ఇంకా మాట్లాడినా ఏది మాట్లాడినా ఇంకా సబ్జెక్ట్ తప్ప రెండో మాట రాదు. సో సో సచ్ అ ప్లెషర్. యాక్చువల్గా 1 మంత్ బ్యాకే అనుకున్నాం కానీ కొన్ని ఆంటీ ఊరది ట్రావెల్ చేయవలసి వచ్చి కుదరలేదు. ఆంటీ ఇట్స్ గ్రేట్ ప్లెషర్ టు హ్యావ్ యూ హియర్. సో అంది ఆంటీ స్టార్ట్ చేస్తారు. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ప్రియమైన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. భక్తులందరితోటి ఉన్న అనుబంధం అది ప్రేమపూరితమైంది కాబట్టి మనకి ఏంటంటే భక్తులతోటి ఏదన్నా నాన్నగారి మాటలు చెప్పుకోవటం కూడా ఆ షేరింగ్లో కూడా ఆనందం. మనకి సబ్జెక్ట్ చెప్పమన్నప్పుడు చాలా ఈజీగానే ఉంటుంది సబ్జెక్ట్ చెప్పటం, కానీ నాన్నగారు ఏం చెప్పారంటే సబ్జెక్ట్ పుస్తకంలో ఉన్న మాటలు ఎవరికైనా అందరికీ అందుబాటులోనే ఉన్నాయి, అందుకని చెప్పేసి పుస్తకాల్లో ఉన్నాయి నువ్వేమీ చెప్పక్కర్లేదు, నీ అనుభవాన్ని 2 మాటల్లో చెప్పు, ఎక్కువ మాటలు అక్కర్లేదు 2 మాటల్లో చెప్పు అని చెప్పారు. అంటే టీచింగ్ చెప్పిస్తున్నారు కదా గురువు గారు 91 నుంచి స్టార్ట్. ఆ చెప్పించేటప్పుడు మనం ఎక్కువగా ఏంటంటే నాన్నగారు చెప్పిన మాటల్ని మనం చెప్పుకుంటా ఆనందిస్తూ ఉంటాం. ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన అనుభవాన్ని జోడించి మనం ఆ మాటని ఎలా తీసుకుని మన జీవితంలో మనం జీవిస్తున్నాము ఆ విధానం చెప్పమంటున్నారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకే మాటని కొన్ని వేల సార్లు వింటూ ఉంటాం. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం కదా అదే మాటని వింటా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఏంటంటే దాన్ని పట్టుకోదు. ఆ వినే మాట మనకి మాట మాటగా తెలుస్తుంది, దాని యొక్క అర్థం ఒక్కొక్కసారి హార్ట్ వదిలేస్తుంది, మనసు వదిలేస్తుంది, నోట్లో ఆ మాట తిరుగుతూ ఉంటుంది, దాని అర్థాన్ని మనం బాగా గ్రహించలేమన్నమాట. అందుకని చెప్పేసి నాన్నగారు ఏం చెప్పారంటే నీ అనుభవాన్ని జోడించి 2 మాటలు చెప్పు. నీ అనుభవాన్ని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఎలా నువ్వు ఆ మాటను తీసుకున్నావో ఆ విధానంలో వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. మన అనుభవాన్ని అంటే ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి అంటున్నారు కదా, ఎక్స్పీరియన్సెస్ అంటే మనం ఆ మాటను తీసుకుని జీవించే విధానంలో దాంట్లో మనం గురువుకి అంతర్యామిగా ఉన్న గురువుకి చాలా క్లోజ్గా ఉంటాం. అందుకని చెప్పేసి నాన్నగారు ఏం చెప్పారంటే పుస్తకంలో మాటలు అక్కర్లేదు, పుస్తకంలో మనం అందరం చదువుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం, అందుకని చెప్పేసి మనని ఈ పద్ధతిగా అంటే ఎవరి అనుభవాన్ని వాళ్ళు చెప్పటం వల్ల ఏంటంటే ఎంతో కొంత మనకి మిగిలిన ఇతరులకి షేర్ చేయటం వల్ల ఆ షేరింగ్లో మిగిలిన వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఆ మాటని అర్థం చేసుకోవటం వదిలేసినా మనకు ఓహో ఈ మాటని ఇంత వైభవంగా తీసుకోవచ్చు అనేది అందుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి మనకి ఈ ఎక్స్పీరియన్సెస్ చెప్పిస్తూ ఉన్నారు. ఆ చెప్పించేటప్పుడు మనం ముందుగా ఏంటంటే గురువు వైభవం కూడా చెప్పుకోవాలి. గురువు వైభవంలో ముందుగా మన మనసు చల్లబడిపోతుంది. నాన్నగారికి ఏంటంటే రాముడు జెంటిల్మెన్ గాడ్ అయితే నాన్నగారు జెంటిల్మెన్ గురు. ఎంత మృదువుగా ఆ జెంటిల్మెన్ గురుస్ని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఎక్కడైనా సరే. కానీ మన జీవితంలో ఆయనతోటి మనకి ఆ జెంటిల్నెస్, ఆయన బిహేవియర్ ప్యాటర్న్ అంత జెంటిల్గా, అంత స్మూత్గా, ఎవరిని ఎప్పుడూ కూడా చిన్న దాని దగ్గర కూడా టచ్ చేయకుండా హార్ట్, ఆయన ఆయన హార్ట్ మన హార్ట్ ఫీల్ అయ్యేటట్టే కానీ, మన మనసు ఫీల్ అయ్యేటట్టే కానీ ఎవరిని నొప్పించని స్వభావం ఆయన, మనం నొప్పించినా నొప్పించని స్వభావం నాన్నగారికి. అందుకని మనకి ఏంటంటే ఆ జెంటిల్మెన్ గురువు దొరకటం అనేది మనకి మన జీవితాల్లో అదృష్టం, ఆ వైభవం. చాలామందిని చూస్తూ ఉంటాం, మనమేమో సామాన్యమైన భక్తులు, వాళ్ళేమో జ్ఞానులు, మనం ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఏది మాట్లాడాలో మనకి తెలియదు కదా, అందుకని మనకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం. కానీ నాన్నగారు ఎవరు ఏది మాట్లాడినప్పటికీ, ఏ భక్తుడు ఎప్పుడు ఏది మాట్లాడినప్పటికీ ఎప్పుడూ కూడా జెంటిల్మెన్ గురు అంటే నాన్నగారే అనిపించింది. మన జీవితాల్లో అంత మృదువుగా ఆయన రాముడితోటి ఆ జెంటిల్మెన్ గాడ్ అయితే మన గురువు, జెంటిల్మెన్ గురు అంత అదృష్టం మనకి. ఒకసారి మన జీవితంలోకి ఆయన ప్రవేశించిన తర్వాత మనకి ఆ క్లోజ్నెస్, ఆ క్లోజ్నెస్ ఆయన ప్రేమ ఆప్యాయతతో పాటు ఆ క్లోజ్నెస్, ఆ క్లోజ్ దగ్గరనెస్ వచ్చేటప్పటికి మళ్ళీ నాన్నగారిని కృష్ణుడితో పోల్చవచ్చు. నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, రాముడమ్మ రాజు కదా, ఆయన దగ్గరికి అందరూ నేరుగా వెళ్ళి మన కష్టాలు చెప్పలేము. కానీ కృష్ణుడు ఏంటంటే ఆవులు కాస్త మనతోటి కలిసి తిరుగుతా మనకి మనవాడే మనవాడే అనిపిస్తాడు. అంటే ఆ క్లోజ్నెస్ కృష్ణుడి దగ్గర ఎక్కువగా ఉంటుంది. నాన్నగారు రాముళ్లాగా ఆ జెంటిల్నెస్, ఆ జెంటిల్నెస్ రాముడి యొక్క స్వభావం అయితే, కృష్ణుళ్లాగా మనందరికీ నాన్నగారితోటి ఎప్పుడు ఆయన జ్ఞాని అని గొప్ప గురువు మనం దూరంగా ఉండాలి అని అనిపించలేదు. మన నాన్నగారి అనుకోవటం చాలా క్లోజ్గా ఉండటం, ఎప్పుడు కూడా ఆ క్లోజ్నెస్, ఆ కృష్ణుళ్లాగా నాన్నగారు భక్తులందరికీ ఆ క్లోజ్నెస్ నేర్పించారు. ఎంత మర్యాద పూర్వకంగా ఉండేవారు. మనకి మర్యాదని మనకి కుటుంబాల్లో సమాజంలో కొంచెం కొంచెం నేర్పిస్తారు, కానీ నాన్నగారు ఆయన జ్ఞాని ఉండి ఆయన అంత మర్యాద పూర్వకంగా ప్రతి మనిషిని ప్రేమతోటి ఆప్యాయతోటి ఆయన క్లోజ్నెస్ తోటి ప్రతి వాళ్ళని అలాగ ఆయన హృదయంలోకి తీసేస్తున్నారు. అది మనకి ఈశ్వరుడు ఇచ్చిన గిఫ్ట్. అటువంటి గురువు అనేది ఈశ్వరుడు మనకి ఇచ్చింది. మనం ఇక్కడ ఈశ్వరుడికి రుణపడి ఉన్నాం, నాన్నగారికి రుణపడి ఉన్నాం. ఎందుకంటే మన తెలివితేటలతో మనం రాలేదు, ఈశ్వరుడు అటువంటి జెంటిల్మెన్ గురువుని అనిపించాడు. ఆ జెంటిల్మెన్ గురువుతోటి మనం అంత క్లోజ్నెస్ అనుభవించి మనకి ఏమైందంటే జీవితాల్లో మన భర్త, పిల్లలు, మిగిలిన సమాజం అంతా కన్నా కూడా మిగిలిన లోకం అంతా నాన్నగారి తర్వాతే. ఆ క్లోజ్నెస్ అలాగా నాన్నగారితోటి అలవాటైపోయింది. ఒక జ్ఞాని అయిన గురువుతోటి అంత క్లోజ్నెస్ రావటం అనేది మన వల్ల, మనం చేసే ప్రయత్నాల వల్ల రాదు. ఆయన ఆయన అంతస్తు దిగి ఆధ్యాత్మికంగా ఆయన రాజు అయినప్పటికీ కూడా మనతోటి సామాన్యంగా, మనతోటి అతి సామాన్యంగా ఉండి మనని ఆయన హృదయంలోకి తీసుకోవటమే మనకి నాన్నగారు. మన జీవితాలు అందరి జీవితాల్లోనే కూడా ఆయన వైభవం. అంటే గురువు అనేటప్పటికీ మనం ఏదో మర్యాద పాటించి, కానీ నాన్నగారు మనకి మర్యాద, మనుషుల్ని ఎలా చూడాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఆప్యాయంగా ఉండాలి, అది కష్ట సుఖాల్ని ఎలా షేర్ చేసుకోవాలి అని జీవించి చూపించారు. 24 గంటలు ఆయన ప్రతిరోజు, ఎప్పుడు ఒక్కరోజు కాదు, 24 365 రోజులు 24 గంటలు కూడా ఆయన భక్తులందరికీ అంత అందుబాటులో ఉండటం అనేది మన మన అదృష్టం. నాన్నగారు మనకి నీళ్ళ మీద ఆగిపోయిందమ్మా. హలో వినిపిస్తానండి? ఒక జ్ఞాని తోటి అంత క్లోజ్నెస్ రావటం అనేది మన తెలివితేటలు కాదు, ఈశ్వరుడి యొక్క కృప, గురువు యొక్క ఔన్నత్యం. అంతటి క్లోజ్నెస్ మనకి ఆయన ఇచ్చారు అంటే మనకి మనతో పాటు జీవించినట్టే ప్రతి పనిలోని, అంటే మనతో పాటే భోంచేసేవారు, మనతో పాటే తిరిగేవారు, అన్నీ మనతో పాటే ఉండి మన మనసులో ఏం జరుగుతుందో పట్టేసుకునేవారు. అది నాన్నగారు మన మనసులో జరిగే మంచి, మన మనసులో ఉన్నటువంటి ఏదైతే మన మనసు నుంచి తొలగించాలో అది, మన మనసులో ఉన్న వైభవం కూడా ఆయన. ఎవరి మనసులో ఎంతటి ఔన్నత్యం ఉందో వాళ్ళ ఉన్న ఆ గ్రేట్నెస్ని ఆయన అది వాళ్ళకి తెలియకపోయినప్పటికీ, మన మనలో ఉన్న మంచితనం మనకి తెలియకపోయినప్పటికీ ఆ గ్రేట్ క్వాలిటీ, భక్తుల అందరిలో ఉన్న గ్రేట్ క్వాలిటీని ఆయన వాళ్ళకి వాళ్ళకి ఎత్తి చూపించి వాళ్ళ ఆ గ్రేట్ క్వాలిటీ ద్వారా ఆయన జ్ఞానాన్ని పొందటానికి వాళ్ళకి అర్హతని ఇచ్చేస్తారు. అలాగే ప్రతి ఒక్కళ్ళలోని మనకి ఆ గ్రేట్నెస్, వాళ్ళ ఉన్న గ్రేట్నెస్ని చూపించాం. అంటే మన మనలో ఏముందో మనకు తెలియదు, కానీ జ్ఞాని అయిన గురువుకి అంతర్యామిగా ఉండి ప్రతి జీవిలోని, ప్రతి మనిషిలోని, ప్రతి భక్తుల్లోని ఉన్న ఔన్నత్యాన్ని బయటికి తీసి దాని ద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందేటట్టుగా అనుగ్రహించారు. మనం మామూలుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక జ్ఞాని యొక్క దర్శన భాగ్యం అయిన తర్వాత మనకి జ్ఞానాన్ని పొందాలనే కాంక్షని వాళ్ళు అనుగ్రహించేస్తారు. అనుగ్రహించడం వల్ల మనకి జ్ఞానాన్ని పొందాలనే కాంక్ష ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఆ జ్ఞాన కాంక్షతో పాటు ఆ జ్ఞానకాంక్ష ఆయన దర్శన వైభవం, ఆయన దర్శనంలో ఎప్పుడైతే ఆ జ్ఞానకాంక్ష ఆ విత్తనం వేశారో ఆ విత్తనం అనుగ్రహంతో ఆ జ్ఞానం పొందే ఆ విత్తనాన్ని వేసినప్పుడు అది నెమ్మది నెమ్మదిగా ఆ జ్ఞానకాంక్ష పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఆ జ్ఞానకాంక్ష పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనకి ఆ జ్ఞానాన్ని పొందటానికి విత్తనం వేసేసి ఊరుకోరు, దానికి అనువైన పరిస్థితులను కూడా కల్పిస్తూ ఉంటారు. అలాగే మనకి ఆ జ్ఞానకాంక్ష ఆ విత్తనం పడ్డ తర్వాత దాంట్లోంచి మనకి ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలో, ఆ కాంక్ష ఆయన్ని చూడాలి, ఆయన్ని పొందాలి అనేది మనకు వస్తున్నప్పటికీ ఎలా పొందాలి, ఎలా చేయాలి, మన మార్గం ఏమీ తెలియదు. ఇలా ఈ మార్గంలో ఎల్లు అని నాన్నగారు ఎప్పుడు చెప్పలేదు. మార్గం లోపల కూడా మార్గాన్ని ఆయన మనల్ని ప్రయాణింప చేసేసి అప్పుడు మనం కొంత మార్గంలో ప్రయాణించిన తర్వాత అప్పుడు మనకి తెలిసే అది నాన్నగారి యొక్క ఒక జ్ఞాని అయిన గురువు చేసే పనిలో వైభవాన్ని. నాన్నగారు ఎప్పుడు ఆ జెంటిల్మెన్ గురువు అని ఎందుకు అంటున్నారంటే, ఎప్పుడు కూడా ఆయన్ని మనం నాన్నగారిని చూడాలని ఆరాటం కొద్ది వెళ్తే నాన్నగారు ఏం చెప్పేవారు, భగవాన్ ఆయన గురువుని ఎంత అరుణాచలేశ్వరుని భగవాన్ని వాళ్ళ ఔన్నత్యాన్ని మనకి ప్రపంచం అంతా చాటి చెప్పారు, మన హృదయాలకు అన్నిటికీ అందించారు. ఎప్పుడు కూడా మనకి నాన్నగారిని చూ నాన్నగారు కదా అంటే ఆయన ఎప్పుడు కూడా భగవాన్ని, భగవాన్ రూపం సరిపోతుందమ్మా, అరుణాచలేశ్వర కొండని స్మరించుకున్నా సరే అని అరుణాచలేశ్వరుడు వైపుకు భగవాన్ వైపుకు తిప్పేవారు కానీ ఆయన ఎక్కడ తెర మీద కనిపించేవారు కాదు. అంటే మనం అయితే ఆ నాన్నగారు మనకి అసలు మనం నాన్నగారు రూపంతో కదా అలవాటు అనుకుని మనం ఆయనతోటి నాన్నగారు భగవాన్ కాదు అరుణాచలేశ్వరుడు కాదు మీ రూపం మీదే ఇష్టం అని చెప్పలేకపోయేవాళ్ళం. కానీ ఒక ఇజ్రాయెల్ భక్తుడు ఏమన్నాడంటే మనం చెప్పలేని దాన్ని ఎవరన్నా చెప్పినప్పుడు మనకు కూడా చాలా క్లోజ్నెస్, వాళ్ళు కపటం లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పటంలో మనకి చాలా ఆనందం వచ్చేసేది, భక్తులందరూ కూడా ఎంజాయ్ చేసేవారు. అలాగా ఇజ్రాయెల్ భక్తుడు ఏమన్నాడంటే నాన్నగారు నువ్వు భగవాన్ రూపాన్ని కానీ అరుణాచలేశ్వర కొండ రూపాన్ని కానీ ఏదో దాన్ని సపోర్ట్గా తీసుకో, ఏది తీసుకున్నా పర్వాలేదు అని. వెంటనే అబ్బాయి ఏమన్నాడంటే చక్కగా నా మనసు మీ మీద పడిపోతాను నాన్నగారు, మీ రూపం మీద పడిపోతా ఉంది. అంటే మళ్ళీ ఈయన రూపం మీద పడిపోతా ఉంటే అది ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి భగవాన్ రూపాన్ను అరుణాచలేశ్వర రూపాన్ను పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ మనం అయితే మనకి నాన్నగారే గుర్తొచ్చినప్పటికీ అంత అలాగా వచ్చిన వెంటనే మనం కొన్ని రోజుల తర్వాత మనం నాన్నగారు మీ రూపం సరిపోతుంది కదా అని కొన్ని రోజుల తర్వాత చెప్పగలిగేవాళ్ళం. కానీ ఆ ఇజ్రాయెల్ భక్తుడు చక్కగా నా మనసు మీ రూపం మీద పడిపోతాంది అని క్లారిటీ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే నాన్నగారు పక్కపక్క నవ్వేసుకుని సరే సరే అన్న, ఏదో ఒక రూపం నీకు నీ రూపబుద్ధిలోంచి గురువు రూపం వల్ల నువ్వు బయటకు వచ్చేస్తావు, గురువు రూపాన్ని పట్టుకుని నీ రూపబుద్ధిలోంచి బయటకు వచ్చేస్తావు, నీ కాళ్ళలో ముళ్ళుని తీసుకోవటానికి ఇంకొక ముళ్ళు అవసరం, అలాగా నా రూపం నీకు సపోర్ట్గా సరిపోతుంది అనుకుంటే సరే, అంటే ముళ్ళుని ముళ్ళుతోటే తీసేయాలి. అలాగా ఆయన రూపం మనం ఎప్పుడైతే ఆ రూపంతో మనకి అనుబంధం కలిగిందో, ఆ ఆత్మీయత ప్రేమ కలిగినో ఆయన రూపం మీద మన రూపంలోంచి మన రూపబుద్ధిలోంచి బయటకు వచ్చేస్తాం, లేకపోతే మన రూపబుద్ధిలోంచి మనం డైరెక్ట్గా బయటికి రావటం అనేది చాలా కష్టం. అందుకని చెప్పేసి చక్కగా మాట చెప్పినప్పుడు నాన్నగారు అంటే ఎప్పుడూ కూడా ఆ జెంటిల్మెన్ గురు అని ఎందుకంటున్నానంటే ఎప్పుడూ భగవాన్ రూపం అరుణాచలేశ్వరుడు రూపం, నీ కృష్ణుడు ఇష్టమా రాముడు ఇష్టమా బుద్ధుడు ఎవరికి ఏది ఇష్టమో ఈశ్వరుడు ఇష్టమా ఇలాగే అడిగి వాళ్ళకి అసలు ఎప్పుడు ఏ భక్తుణ్ణి ఆయన నిదానంగా వాళ్ళ మనస్సుని ఆయన వైపుకి ఆ జ్ఞానం వైపుకి తోలికెళ్ళిపోవటమే కానీ ఏ భక్తుణ్ణి ఎప్పుడు కంగారు పెట్టడం అనేది లేదు. మనం అయ్యో నాన్నగారు ఎంతసేపు భగవాన్ గురించి చెప్తారు కదా అరుణాచలేశ్వరుడు గురించి చెప్తారు, మనం ఏదన్నా ఇంకొక మిగిలిన నామయం అంటే బాగోదేమో అని వాళ్ళు మొహమాట పడ్డా సరే నాన్నగారు వాళ్ళ పూర్వజన్మల నుంచి ఏ రూపం మీద వాళ్ళకి మనసుందో ఆ రూపాన్ని ఆయన ఆ రూపానికి ఆ నామాన్ని ఇచ్చి వాళ్ళని చక్కగా ఆ మనస్సు కంగారు పడకుండా ఆ రూపం వైపుకి తిప్పేవారు. అంటే మన మనసు నాన్నగారి రూపం మీద పడిపోతానని మనకి తెలుసు, కానీ ఆయన భగవాన్ అమ్మా భగవాన్ రూపంని మనం ప్రేమించటం వల్ల దీంట్లో జ్ఞానాన్ని పొందేస్తాం ఆయన అనుగ్రహం వల్ల అన్నప్పుడు మనం డైరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే ఆయన అలాగంటం బాగోదేమో మర్యాదగా ఉండదేమో అనుకుని మనం ఎప్పుడు కూడా అలాగా లోపల ఉన్నదాన్ని మనం ఒక్కొక్కసారి ఎక్స్ప్రెషన్లో వ్యక్తం చేయలేం, ఆ ఎక్స్ప్రెషన్ చెప్పేటప్పుడు కొంచెం మొహమాట పడతా ఉంటాం. కానీ ఇక్కడ గురువు అంటే ఆ ఇజ్రాయెల్ భక్తుడు బయట వాళ్ళు అయితే చటుక్కున బయట వాళ్ళు అలాగే ఎప్పుడైనా కొత్త భక్తులు ఓపెన్గా చెప్పేటప్పుడు భక్తులందరూ అది చెప్పిన మాటల్ని నా నాన్నగారితో పాటు భక్తులందరూ ఎంజాయ్ చేసేవారు. మనకి నాన్నగారి రూపాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు. ఏ నాన్నగారేమో భగవాన్ వైపుకు, అరుణాచలేశ్వరుడు వైపుకు ఆయన అంత మర్యాదగా వాళ్ళ ఔన్నత్యాన్ని, వాళ్ళ గొప్పతనాన్ని, వైభవాన్ని చెప్పి మనకి భగవాన్ తోటి భగవాన్ ఔన్నత్యాన్ని ఎవరు చెప్పారయ్యా అంటే, అరుణాచలేశ్వరుడు ఔన్నత్యాన్ని ఎవరు చెప్పారయ్యా అంటే మన హృదయానికి పట్టించింది నాన్నగారు. మనకి నాన్నగారి రూపంతో అలవాటు, వాళ్ళని గౌరవించటం, వాళ్ళ ఔన్నత్యం తెలుసు. కానీ ఆ ఇద్దరాయల భక్తులు చెప్పినట్టు ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఈయనతోటి ఉన్న అనుబంధం వల్ల ఆయన రూపం మీద మనకి ఆటోమేటిక్గా వాలిపోతూ ఉంటాం. మనం కష్టపడేమి దాన్ని అట్టిప్పుకోక్కర్లేదు. ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆ క్లోజ్నెస్, ఆయన ప్రతి మాటని మనకి అలాగ ఆయన దర్శన భాగ్యంతో మనకి జ్ఞానకాంక్ష కలుగుతుంది. జ్ఞానకాంక్ష కలిగిన తర్వాత ఇంకా మన పని మొదలు పెట్టేస్తూ ఉంటారు. ముందు విత్తనం వేసేస్తారు, తర్వాత మన పని మొదలు పెట్టేస్తూ ఉంటారు. ఒకసారి నేను 91లో నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటిగా ఏం మాట చెప్పారంటే, ఆ ముందు సార్ దర్శనంలో నేను ఆయన్ని ఆ శాంతిని కోరటం, ఆయన సరే అంటాం, అన్నీ అయిపోయినాయి, ఇక్కడ ఇంకా పని మొదలైపోయింది కదా. ఆ పని మొదలైపోయినప్పుడు ఏం చెప్పారంటే, ఆ 2-3 రోజులకి ఏమి మాట్లాడటం ఆయనకి అలవాట్లేదు, చెప్తానే ఉన్నారు, ఆయన సమక్షంలో శాంతిని పొందుతానే ఉన్నాము. లేకపోతే జ్ఞానానికి అవసరము మన మనసు ఎలా ఉండాలో ఆయన తీర్చిదిద్దుకుంటారు. ఆ తీర్చిదిద్దుకునేటప్పుడు మన మనస్సు ఆయన మీద ఫోకస్, ఆ ఇష్టం వచ్చేసింది. ఆయన మనసుకి ఆయన రూపం ఇష్టపడిపోతుంది. అంతవరకు ఆ ఇష్టం ఆయన రూపం మీద ఉండటం మనకి జ్ఞానానికి అవసరమే. కానీ మనలో ఉన్నటువంటి అయిష్టతని, అక్కడ ఇష్టత ఉంది, భగవంతుడి రూపం మీద, గురువు రూపం మీద ఇష్టం ఉండాలి. కానీ మనలో అయిష్టతతో పాటు అయిష్టత కూడా ఉంటుంది. ఆ అయిష్టతని గురువు చక్కగా మనకి, అమ్మ సంధ్య ఎవరి మీద అయిష్టత పెంచుకోకుండా చూసుకో అన్నారు. అనగానే మనకి ఏమనిపిస్తుంది, ఎవరి మీద అయిష్టత రాకుండా చూసుకో అన్నారు. అక్కడ మన ప్రయత్నాన్ని తెలియజేస్తున్నారు. ఏ ఆల్రెడీ ఆయన రూపం మీద మనకి ఫోకస్, ఆయన రూపం మీద మనకి అయిష్టత వచ్చేస్తుంది. అయిష్టత పెరగాలి సరే, కానీ మనలో ఉన్న అయిష్టత పోతేనే పరిపూర్ణంగా 100కి 100 పాళ్ళు గురువును కూడా మనం ప్రేమించగలుగుతాం. ఆ అయిష్టత, ఇష్టం అయిష్టం, ఇష్టత గురువు మీద ఉండటం వల్ల మన మనస్సు పవిత్రమైపోతుంది భగవంతుడి మీద ఉండటం వల్ల. కానీ అయిష్టత ఉండకూడదు. అక్కడ మన మనసులో అయిష్టం తొలగించడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరి మీద అయిష్టత రాకుండా చూసుకో అన్నారు. అంటే అక్కడ మన ప్రయత్నాన్ని చెప్పారు, మనకే వదిలిపెట్టారు, మనల్ని జాగ్రత్తగా నీ మనసును నువ్వు పరిశీలించుకుంటా ఉండు, నీకు ఎవరి మీద అయిష్టత రాకుండా చూసుకో అని చెప్పేసి మనం ఎక్కడ ప్రయత్నం చెయ్యాలో అక్కడ ఒక్క మాటని చెప్పి చక్కగా మనని గైడ్ చేస్తారు. మనకి ఆయన మీద ఇష్టం ఉంది, కానీ అయిష్టత రాకూడదు అనేది మనకు తెలియదు. అప్పుడే కదా నాన్నగారి దగ్గరికి వచ్చాము. మన మనసులో ఇష్ట ఇష్టాలు అనేక జన్మల నుంచి అవన్నీ ఉంటా ఉంటాయి. మనం వచ్చేటప్పుడే ఆయన మీద ఇష్టం వచ్చింది, సంతోషపడిపోతున్నాం, కానీ అయిష్టత ఉండకూడదు అనేది కూడా మనకి తెలియదు. మన మనస్సుని పరిశీలించుకోవటం కూడా మనకి తెలియదు. అప్పుడు ఆయన అనుగ్రహం ఏంటంటే, మన మనస్సుని పరిశీలించుకునే అనుగ్రహాన్ని ఇచ్చి, ఆ పరిశీలించుకోవటంలో మనకి అయిష్టత వచ్చినప్పుడు అయిష్టత రాకుండా చూసుకునే ఎఫర్ట్, ప్రయత్నం చేయాలి అనేది ఆయన మనకి తెలియజేస్తాడు అనమాట. ఇష్టం అయిష్టమే జ్ఞానానికి అడ్డము అనేది మనకి తెలియనే తెలియదప్పటికీ. జ్ఞానం పొందాలి, ఆనందాన్ని పొందాలి, శాంతిని పొందాలి అనే కానీ అప్పుడే కదా వచ్చాం. మన మనస్సులో ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఇంకా ఆయన ఎప్పుడైతే ఆయన దర్శన భాగ్యం అయిందో మన మనసును పరిశీలించుకునే శక్తిని అనుగ్రహించారు, ఆ జ్ఞానకాంక్షని అనుగ్రహించారు. ఇంకా పని ఏంటంటే మన మనసులో ఆయన మీద ఇష్టత ఉంది సరే, కానీ నూటికి నూరు పాళ్ళు ఇష్టత రావాలి అంటే మనలో ఉన్న అయిష్టత ఏ వ్యక్తుల మీద ఉన్నప్పటికీ, ఏ వస్తువు మీద ఉన్నప్పటికీ, ఏ పరిసరాల మీద ఉన్నప్పటికీ అయిష్టత అనేది ఉండకూడదు. మన ప్రయత్నాన్ని చక్కగా ఎఫర్ట్ని అంత రైట్ వేలో ఆయన అనుగ్రహించారు. అయిష్టత రాకుండా చూసుకో అని చెప్పారు అంతే. మనకి మన మనసులో వచ్చే అయిష్టతని మనకి పరిశీలించుకునే బుద్ధినిచ్చారు కదా, అనుగ్రహించారు. పరిశీలించుకోవటం మొదలు అయింది. పరిశీలించుకోవటం మొదలైన తర్వాత ఏది ఉంచాలి ఏది తీయాలి అనేది కూడా మనకి సామాన్యమైన భక్తులు మనకి అంతగా తెలియదప్పటికీ అప్పుడు చక్కగా ఆయన అయిష్టత రాకుండా చూసుకో అంటే ప్రయత్నం నీ ఎఫర్ట్ అవసరం, అయిష్టత రాకూడదు అనేది కూడా ఆయన చక్కగా మనకి తెలియజేశారు. అయిష్టత రాకుండా చూసుకో అని ఒక్క మాట చెప్పారు, కానీ ఆ అయిష్టత రాకుండా చూసుకోవటానికి ఆ పరిశీలించుకుని పరిశీలనతో పాటు అయిష్టత రాకుండా చేసుకోవటానికి మనం నిరంతరం గురువు రూపం మీద, గురువు మాట మీద, ఆయన నామం మీద ఆధారపడితేనే ఆ అయిష్టతలోంచి బయటికి రాగలం అనేది కొన్ని 10-15 సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది. అంటే అయిష్టత రాకుండా మనం చూసుకోవటానికి ఎంతో ఎఫర్ట్ అవసరం. అనేక జన్మల నుంచి ఆ ఇష్ట అయిష్టాల్లో మనసు అంటేనే ఇష్టం అయిష్టం, ఆ అయిష్టత మనకి ఎంత చెడు చేస్తుందో అనేది మనకి తెలియదు. దానివల్లే అశాంతి వస్తుంది, దానివల్లే మనకు దుఃఖం వస్తుంది అనేది కూడా మనకి తెలియదు. మన మనస్సులో ఉన్న ఇష్ట అయిష్టాలే మనకి అడ్డము అనేది మనకి అర్థం చేసి మన జ్ఞానానికి, మనం అంతర్యామిగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మన స్వరూప స్థితిని పొందటానికి, ఆ శాంతి స్థితిని పొందటానికి మనలో ఉన్నటువంటి అయిష్టతని తొలగించాలి, ఇష్టతని గురువు మీదే భగవంతుడి మీదే పెట్టాలి అనేది చక్కగా మనకి నేర్పించారు. ఆ అయిష్టని తగ్గించుకుని 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 అలాగా తగ్గించుకుంటేనే మనకి ఈయన మీద ఇష్టత పెరుగుతూ ఉండాలి. మిగిలిన విషయాలు ఏ విషయం మీదైనా సరే మనకి అయిష్టత, ఒక వస్తువు మీద ఉన్నా, తినేదాని మీద, ఒక స్వీట్ మీద ఉన్నా, కూర మీద ఉన్నా, పరిసరాల మీద ఉన్నా, వ్యక్తుల మీద ఉన్నా, ఏట్లి మీద ఉన్నా సరే అయిష్టత ఉండకూడదు. అందుకనే భగవాన్ ఎప్పుడు అలగమ్మకి, ఆవిడికి ములక్కాళ్ళే మన మోక్షానికి అడ్డం వస్తాయనే తలంపు, ఆ ఎవరో ఏదో చెప్పినప్పుడు ఆవిడికి ఆ ములక్కాళ్ళు అడ్డుపడిపోతాయేమో అని చెప్పేసి ములక్కాళ్ళు ఆవిడ తినేవారు కాదు. ఆవిడ భావం ఏంటంటే అయ్యే మనకి అడ్డము అని చెప్పేసి, అది తినకూడదు అని చెప్పేసి. అప్పుడు భగవాను అంటే ఒక కోరలో ఉన్న అయిష్టత కూడా మనకి జ్ఞానానికి అడ్డం వస్తుంది. వ్యక్తుల మీద ఉన్న అయిష్టతే కాదు, పరిసరాల మీదే కాదు, ఏట్లి మీద అయిష్టత ఉండకూడదు. ఒక చిన్న తినే దాంట్లో అయినా సరే, ఒక కూర మీద కూడా మనకి అయిష్టత ఉండకూడదు అనేది భగవాన్ ద్వారా అందరు తెలియజేశారు. అయిష్టత రాకుండా చూసుకో అని చెప్పారు. తర్వాత చక్కగా ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. ఆ ములక్కాడిని పట్టుకుని భగవాను, అమ్మ ములక్కడా ములక్కడా, నువ్వు మా అమ్మ, మోక్షానికి అడ్డుపడిపోతున్నావా, అడ్డొచ్చేస్తున్నావా అని చెప్పేసి ఆ ములక్కాడ మీద ఆవిడకున్న అయిష్టతని ఆయన అలగమ్మకి తొలగించేశారు. అంటే మనకి ఆ తల్లిలో ఏ కూర మీద అయితే అయిష్టత ఉందో దాన్ని ఆవిడికే కాదు, ఆవిడికి అనుగ్రహించటమే కాదు, ఆ మాటని మనందరికీ కూడా చిన్న అయిష్టత కూడా ఉండకూడదు అనేది భగవాన్ మనకి నీలిమ ఒకసారి ఫోటో భగవాన్ మనకి తెలియజేస్తున్నారన్నమాట. అంటే అయిష్టత, చిన్న అయిష్టత కూడా మనకి ఉండకూడదు అనేది మనకి తెలియదు కదా. నాన్నగారు మన జీవితాల్లోకి ప్రవేశించిన తర్వాత అవన్నీ భగవాన్ చెప్పిన వాటిని అన్నిటినీ కూడా ఆ చిన్నగా చక్కగా వాటిని మనకి వివరించి అక్కడ అయిష్టత ఉంటే నువ్వేం కోల్పోతావు, శాంతిని కోల్పోతావు, నీ స్వరూప స్థితిని పొందలేవు, జ్ఞానాన్ని పొందలేవు, నువ్వు ఏదైతే గమ్యం అనుకుంటున్నావు ఆ శాంతిని పొందలేవు, అందుకని అయిష్టత రాకుండా చూసుకో అని చక్కగా చెప్పారన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇష్ట అయిష్టాలన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మన మనస్సును పెంచేస్తూ ఉంటాయి. నువ్వు పొయ్యిలో పుల్లలేస్తూ ఉంటే మంట పెరిగిపోతుంది, కానీ మంట తగ్గిపోవాలి అంటే పొయ్యిలో పుల్లలు తీసేయాలి అని మనకు తెలుసు. అలాగే మనసులో మనకి ఈ ఇష్ట అయిష్టాల వల్ల మనస్సు పెరిగిపోతుంది అనేది నాన్నగారు చక్కగా దాని ద్వారా మనకి మన జీవిత విధానంలోనే అయిష్టత రాకూడదు అనేది మనకి అనేక సంవత్సరాలు ఎఫర్ట్ చేయించి ప్రయత్నం చేయించి దాన్ని తొలగించారన్నమాట. అంటే చిన్న మాటగానే అనిపిస్తుంది అయింది, కానీ ఆ మాట యొక్క అనుగ్రహం మన జీవితంలో మనకి ఆ జ్ఞానానికి ఏదైతే అడ్డమో దాన్ని తొలగించేస్తారు. ఇక్కడ అయిష్టత రాకుండా చూసుకో అన్న మాటకి మనం అది జ్ఞానానికి అడ్డం అనేది కూడా తెలియని మనల్ని, సామాన్యమైన మనల్ని ఆ జ్ఞానానికి అది ఏదైతే మన మనస్సు ఆరిపోవాలో ఆ మనస్సు పెరగకుండా గురువు లోపల అంతర్యామిగా ఉండి చూసుకుంటా మనని కూడా చిన్నగా ప్రయత్నం చేయమంటున్నారు అన్నమాట. నీ ప్రయత్నం కూడా అవసరం, నీ ప్రయత్నం ఉండి తీరాలి, ఆ ప్రయత్నం ఎలా చెయ్యాలో కూడా ఆయన అలా చక్కగా మనకి ఆ మనస్సుని పరిశీలించుకోవాలి. ఆ మనస్సును పరిశీలించుకున్నప్పుడు ఏ అయిష్టతను తొలగించుకోవాలి, గురువు మీద ఇష్టం ఉండాలి, భగవంతుడి మీద ఇష్టం ఉండాలి, ఆ ఇష్టం పెరగాలి, మన రూపం మించి ఆయన రూపం మీదకి పోతాం, మన రూపంలో బుద్ధిలోంచి బయటికి రావాలి అంటే ఆయన రూపం పట్టుకుంటేనే, ఆయన నామాన్ని పట్టుకుంటేనే, ఆయన మాటను పట్టుకుంటేనే మన రూపంలోంచి మన నామంలోంచి బయటికి వస్తాము అనేది చక్కగా మనకి వివరించి వివరించి తెలియజేస్తున్నారు. ఆయన మీద ఆయన ఫోకస్ వచ్చేటట్టు అనుగ్రహించేశారు ఆయన రూపం మీద. మరి అయిష్టం తొలగించేటప్పుడు మన ప్రయత్నం కూడా అవసరం అనేది చెప్పినప్పుడు మనకి అది ఆ మనస్సు పరిశీలించుకుంటున్నాము, మనస్సు పరిశీలించుకునే శక్తిని అనుగ్రహించి ఏది ఉండాలి ఏది తీసేయాలి జ్ఞానానికని అది కూడా వివరించి అనుగ్రహించి మనల్ని ఆ అయిష్టతలోంచి జ్ఞానానికి అడ్డమైన దాన్ని మనకి తొలగించారన్నమాట. ఆ అయిష్టని అయిష్టతను తొలగించు ఎవరి మీద రాకుండా చూసుకో అని చెప్పినప్పుడు నాకు జ్ఞానానికి అయిష్టతే ఇష్ట అయిష్టాలే అడ్డుపడతాయనే సంగతి 30 సంవత్సరాల కింద అంత క్లారిటీ లేదు. మనకి క్లారిటీ లేకపోయినప్పటికీ ఆయన చక్కగా ఏది అడ్డమో ఆయన మనకి ప్రతి పని అంతర్యామిగా ఉండి ఆయన చేస్తా ఉంటారు, మన చేత కూడా దాన్ని చేయిస్తూ ఉంటారు. చిన్న ప్రయత్నమే, నువ్వు ఏదన్నా రాయిని పెద్ద చిన్న చిన్న రాళ్ళని రాళ్ళైనా సరే మనం గెంటుకోలేము. అలాంటిది అయిష్టత అనే పెద్ద బండరాయిని నువ్వు ఊరికే చిన్న ప్రయత్నం చేయి, ఎంతాలు నేనే గెంటేసేవాడిని నేనే, కానీ ప్రయత్నం ఏదో ఒక వంపు ఉండాలి కదా. జీవుడు ఏదో ఒక ప్రయత్నం జ్ఞానం కోసం ఏది తొలగించుకోవాలో పరిశీలించి మనం దేన్ని తొలగించుకుంటేనే మనకి శాంతి వస్తుందో దాన్ని తొలగించేటట్లుగా మనని చిన్న ప్రయత్నం చేయమని చెప్పి గెంటేసేవాడు గురు. అలాగా మనకి ఆ అయిష్టతలోంచి బయటకు తీసుకొచ్చారు. ఈ అయిష్టత మనం మామూలుగా ఆ అయిష్టం అది జ్ఞానానికి అడ్డం కాదేమో అనుకుంటాం. మనం పూజ చేసినప్పటికీ, జపం చేసినప్పటికీ, ధ్యానం చేసినప్పటికీ, విచారణ చేసినప్పటికీ ఇష్ట అయిష్టాలే మన మనస్సు ఆరిపోకుండా అవి పెంచేస్తున్నాయి, అవే అడ్డము అనేది మనకి అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడు మాత్రమే ఆ దోషం, అయిష్టతలో ఉన్న దోషం మనకి తెలియాలి. ఇష్టం భగవంతుడి మీద ఉండాలి, భగవంతుడి రూపం మీద ఉండాలి, కానీ అయిష్టత ఎవరి మీద ఉండకూడదు. మనకి అంత చక్కగా చిన్న చిన్న మాటల్ని మనకి ఎంత ఈ ఎక్స్పీరియన్స్ అంటే అయిష్టతని వదుల్చుకోవాలి అనేది మనకి ఆయన అనేక మాటల ద్వారా ఆ శ్రవణానందాన్ని ఇచ్చి ఆయన రూపాన్ని నామాన్నే కాకుండా ఈ శ్రవణంలో వచ్చే ఆనందాన్ని మనకి విపరీతంగా ఇచ్చారు. భక్తులందరికీ శ్రవణం అంటే చాలా ఆనందం. ఆ శ్రవణంలో ఏమవుతుందంటే మనకి ఏది ఎలా తొలగించుకోవాలో, ఏది మనకి అడ్డమో అవన్నీ మన మనస్సుని పరిశీలించుకుంటేనే, అప్పుడది పరిశీలించటం ద్వారానే అది తప్పుకుంటుంది. పరిశీలించకపోతే ఆ జీవ లక్షణాలు పోవు అనేది కూడా మనకి ఆ శ్రవణంలోనే అంత క్లారిటీ వస్తుంది. మన మనసు ఆరిపోవాలి, మనస్సే అడ్డం అని తెలుస్తుంది, కానీ మనసుని ఎలా తొలగించుకోవాలి? మనసును పరిశీలించుకోవటం ద్వారా నువ్వు జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏది చేసినప్పటికీ నువ్వు భగవాన్ యొక్క టీచింగ్లో ఉన్న ఔన్నత్యాన్ని నాన్నగారు జీవితం అంతా మనకి అనుగ్రహించారు. వాళ్ళ భగవాన్ టీచింగ్లో ఉన్న ఔన్నత్యాన్ని మన హృదయానికి అందుతాంది అంటే నా ఈశ్వరుడు నాన్నగారి ద్వారా మన హృదయానికి అని. నాన్నగారు ఎప్పుడు ఏమనేవారు, భగవాన్ మూల విరాటమ్మా, ఆయన అక్కడి నుంచి అక్కడికే కదళ్ళు, మనం ఉత్సవ విగ్రహాలు ఇలాగ ఊరూరు వెళ్తాం, అన్ని చోట్లకి మనని ఊరేగిస్తూ ఉంటారు, ఆయన మూల విరాట్ అక్కడే అంటే అసలు ఎప్పుడూ కూడా భగవాన్ ఔన్నత్యాన్ని ఎంత ఆయన యొక్క గ్రేట్నెస్ని మనకి నిరంతరం కూడా తెలియజేస్తానే ఉన్నారు. ఆయన ఆయన పేరు పెట్టుకు ఆయన పేరు భగవాన్ రూపాన్ని గురు రూపాన్ని ఎలా గౌరవించాలో, గౌరవించి జీవించాలో నాన్నగారి జీవితంలోనే మనం ప్రత్యక్షంగా నేర్చుకున్నాం. గురువుని అంత ప్రేమగా, అంత ఆప్యాయంగా ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి నాన్నగారు చూసిన తర్వాత మనం నాన్నగారి యొక్క ఔన్నత్యాన్ని ఆయన్ని ఎలా గౌరవించాలో ఆయన జీవించి చూపించారు కాబట్టి మనకు కూడా అందుతా ఉంటాం, మనకి అందుతూ ఉంటాం. ఆ జీవితం నాన్నగారితోటి మనం జీవితాలు పంచుకున్నాం కదా, అందుకని మనకు కూడా ఆ నాన్నగారు భగవాన్ని ఎంత అందంగా, ఎంత ఔన్నత్యంగా, ఎంత ప్రేమపూరితంగా చూశారో మనం కూడా నాన్నగారిని అలాగే చూసుకోవాలి అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది.
నీలిమ వినిపిస్తుందమ్మా అంటే, ఇది లిథింగ్ కొంచెం లౌడ్ గా చెప్తే సరిపోతుంది.
డిస్కనెక్ట్ అయినట్టున్నారు ఉషా.
ఓకే
ఈజ్ దిస్ బెటర్ నౌ మాధవి?
నేను చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే నేను హెడ్ ఫోన్స్ లో ఉన్నాను. సో ఒకసారి
నాకు అంటే నేను ఇయర్ పోడ్స్ పెట్టుకున్నాను, సో నాకు క్లియర్ గానే ఉంది. అంటే కొంచెం లౌడ్ గా మాట్లాడండి సరిపోతుంది. ఐ థింక్ నీలిమా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఓన్లీ థింగ్ వాల్యూమ్ కొంచెం పెంచితే సరిపోతుంది. అంటే
వాయిస్ మాది ఫుల్ వాయిస్.
అలాగే అంటే కొంచెం లౌడ్ గా మాట్లాడండి. అంటే యాక్చువల్ గా నాకు మాధవికి చాలా క్లియర్ గానే వినిపిస్తుంది ఆంటీ. హలో.
అంటే నాన్నగారు మనకి ప్రతి చిన్న విషయాన్ని భక్తి యొక్క ఔన్నత్యాన్ని, జ్ఞానం యొక్క ఔన్నత్యాన్ని మనకి తెలియజేశారు. భక్తి మనం ఏంటంటే, భక్తి అంటే మనం సమాజంలో చూసి ఏదో పూజ చేసి ఒక పండు పెట్టో, ఒక దండు పెట్టో, పువ్వు పెట్టో పూజ చేసేస్తే భక్తి వచ్చేసింది అనుకుంటాం. కానీ అక్కడ నాన్నగారు భక్తిలో ఉన్న వైభవాన్ని మనకి, భక్తి అంటే ఒక రెండు పూలు పెట్టడం ఒకటే కాదు, ఆ పువ్వులు పెట్టేటప్పుడు అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడితోటి ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నాన్నగారు మనకి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు. మనం ఏది చేసినప్పటికీ ఆయనతో కనెక్షన్ చేస్తుంది. రెండు పువ్వులు పెట్టినప్పటికీ, ఒకసారి ఆయన్ని నామాన్ని స్మరించినప్పటికీ, ఏదైనప్పటికీ వెంటనే అంతర్యామిగా ఉండి ఆయన వెంటనే మనని అంటే అంతర్యామిగా ఉన్నవాడు వెంటనే మనకి అస్ఫురణకు వచ్చేస్తాడు. అస్ఫురణకు రావటంలో మనకి ఎక్కడో లేడు, వెను వెంటనే ఒకసారి ఆయన్ని స్మరిస్తే చాలు, వెంటనే తక్షణమే పలికేస్తున్నాడు. అది మనకి అనుభవం ఉండటం వల్ల నిరంతరం ఏంటంటే, మనం భక్తులందరూ కూడా గాడ్ ప్రెజెన్స్, అంతర్యామిగా ఉన్న వాడి యొక్క ఆ ప్రెజెన్స్ ఫీల్, ఎప్పుడు కూడా ఆ గాడ్ ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వటం అనేది భక్తులు అందరికీ అనుభవం, అందరి అనుభవం, ఏ ఒక్కరితో కాదు. అలాగా మనకి ఆయన యొక్క ప్రెజెన్స్ని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నామో నిరంతరం, ఎప్పుడైతే ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అయినప్పుడు మనం మనస్సుని అంటే ఆయన ప్రెజెన్స్ ఫీల్ అవటంతో పాటు మనం మైండ్ని పరిశీలించుకోవటం కూడా ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ మైండ్ పరిశీలించుకునేటప్పుడు మనకి చిన్న చిన్నగా మంచి తలంపు ఏదన్నా వస్తే వెంటనే ఆయన దానికి స్పందించి మనని చాలా వెంటనే మనకి ఆనందింపజేసేస్తూ ఉంటారు. నీలిమా హెడ్ ఫోన్స్ ఏదన్నా పెట్టుకోమంటున్నారు.
మేము బాగానే ఉన్నా సంధ్య ఆంటీ, కొంతమందికి ఎందుకు వినిపించట్లేదు అంటున్నారు.
నాకు వచ్చే మామూలుగా నా వాయిస్ చాలా బాగా వస్తుంది, నాది ఫుల్ సౌండ్ లో ఉంది, అందుకని చెప్పేసి మామూలుగా తగ్గకూడదు. వాళ్ళు
హెడ్ ఫోన్స్ లో
పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. హెడ్ ఫోన్స్
పెట్టుకోమంటున్నారు. లేదండి, మీరు ఇలా చెప్పండి పర్వాలేదండి.
ఆంటీ సంధ్య ఆంటీ,
అప్పుడు ఏం చేస్తున్నారా?
సంధ్య సంధ్య ఆంటీ బాగా వినిపిస్తుందా ఆంటీ మీది?
ఆ రికార్డింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది నాకు తెలిసి. ఒకవేళ ఎవరైనా కొంతమంది కనిపించకపోయినా రికార్డింగ్ లో చాలా నీట్ గా ఉంటుంది అలాగూ.
సరే
మీ పద్ధతిలో చెప్పండి అండి, ఎందుకంటే వాయిస్ క్లియర్ గా ఉంది నాకు, లౌడ్ గానే ఉంది.
అలాగే
మాధవి నీకు బాగుంది కదమ్మా?
నాకు క్లియర్ గా ఉంది ఉషా. స్పీకర్ ఫోన్ లో కూడా టెస్ట్ చేశాను, మామూలు ఫోన్ లో కూడా టెస్ట్ చేశాను.
బాగా వస్తుంది.
సో రికార్డింగ్ లో అయితే గ్యారంటీ గా బాగా వస్తుంది,
బాగానే వస్తుంది. సో పర్వాలేదు, ఒకవేళ కొంతమందికి వినిపించకపోయినా రికార్డింగ్ లో వినొచ్చు మళ్ళీ.
ఓకే సరే.
సంధ్య అంటే కంటిన్యూ చేయండి.
ఎప్పుడైతే మనం ఆయన ప్రెజెన్స్ ని, అంతర్యామిగా ఉన్న వాడి ప్రెజెన్స్ ని ఫీల్ అవుతున్నాము, అప్పుడు మనం ఏంటంటే నాన్నగారు ఎప్పుడు భక్తులు కపటం లేకుండా ఉండాలి. కపటం అంటే బయటికి మనం ఎలా జీవించినప్పటికీ అంతర్యామిగా ఉన్న వాడికి అన్ని తెలుస్తున్నాయి, వాడికి తెలిసిన తర్వాతే మనకి తెలుస్తుంది అనే ఓపెన్నెస్, ఆ ప్లెయిన్నెస్ మన మన మనసులో ఉంటే కనుక మనకి అదే ఫస్ట్ జ్ఞానం రావటానికి ఆ కపటం లేకుండా మనం ఉండటం వల్ల, కపటం లేకుండా భగవంతుడితోటి జీవించటం వల్ల ఆయన ఆ ఓపెన్నెస్ భగవంతుడితోటి ఉండటం వల్ల వెంటనే మన మనసులో ఏ దోషం ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పక్కకి నెట్టేసుకుని ఎస్కేప్ అవ్వకుండా దాన్ని ఎలా తొలగించుకుందామా అని చూస్తూ ఉంటాం. ఆ కపటం లేకుండా ప్లెయిన్గా ఉండటం, ఆ ప్లెయిన్గా అంతర్యామిగా ఉన్నవాడికి మనకి ఆ కనెక్షన్ రావాలి అంటే అంతర్యామిగా ఉన్నాడు అనే స్ఫురణ ఆయన ఇస్తున్నాడు. స్ఫురణ ఇస్తున్నప్పుడు మనం కపటం లేకుండా ఆ స్ఫురణ్ణి ఎప్పుడు పట్టుకోగలుగుతామంటే మన మనసులో ఉన్న దోషాలు ఆయనకి తెలుసున్నప్పటికీ, ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ మనసులో ఉంటాయి, చైతన్యంలో లేవు, గురువులో లేవు, ఆత్మస్థితిలో లేవు. అందుకని చెప్పేసి మనలో ఉన్న దోషాన్ని తొలగించుకోవాలి కానీ ఆయనకి తెలియకుండా ఉంచుకుందాము, ఆయనకి తెలియదు అనుకోవటం మొదటి పొరపాటు. తెలియకుండా ఉంచుకుందాము అనుకుంటే అదంతా మనలో ఉన్నటువంటి మురికిని మనం దాచుకున్నట్టు. అందుకనే కపటం లేకుండా గురువుతోటి ఉండాలి, కపటం లేకుండా జీవించటం. రామకృష్ణుడు జీవితం అంతా భగవాన్ లో ఉన్న టీచింగ్ ఎంత గ్రేట్నెస్, అలాగే రామకృష్ణుడిలో ఉన్న ఆ ఓపెన్నెస్, కపటం లేకుండా భక్తుడు ఎలా జీవించాలో జీవించి చూపించారు. అందుకని నాన్నగారు ఎప్పుడూ కూడా భక్తులకి రామకృష్ణుడి గురించి ఎక్కువ చెప్తా ఉండేవారు. ఆ కపటం లేకపోతేనే మనకి అంతర్యామిగా ఉన్నవాడు మనకి ఎప్పుడొకప్పుడు వ్యక్తం అవుతాడు కాబట్టి అది కపటం లేకుండా జీవించాలి. నీలో అయిష్టత వస్తాననుకో, తెలియదు అనుకోకు. ఆ అయిష్టం తొలగించుకోవటానికి నువ్వు చూస్తూ ఉంటే భగవంతుడు ఆ గురువు యొక్క సపోర్ట్ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల అది తొలగించబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనసును పరిశీలించుకోవటం అనే ఆ వివేకాన్ని గురువు అనుగ్రహించాడు. ఆ పరిశీలించుకోవటం, మన మనస్సుని మనం పరిశీలించుకోవటం అనేది అలవాటైపోయిన తర్వాత ఆ దోషాల్లో ఏది తొలగించుకోవాలి అనేది మనకి శ్రవణంలో నిరంతరం గురువు మాటలు, ఎందుకయ్యా ఇంత ఎక్స్ప్రెషన్, ఎంతకయ్యా ఇంత శాస్త్రాన్ని చెప్పారు, ఎన్ని సంవత్సరాలు టీచింగ్ చేశారు అంటే ప్రతి తలంపుకి సమాధానం, మనలో వచ్చే ప్రతి తలంపుకి అక్కడ మనకి ఆన్సర్ ఉంది. అందుకని అంత వాస్ట్గా ఆయన సబ్జెక్ట్ చెప్పారు. ఆ చెప్పటంలోనే మనకి ఏది కూడా ప్రతి తలంపుకి ఆన్సర్ దొరికేస్తే మనకి ఇంకా అసలు డౌట్ అనేది ఉండదు. మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఈ తలంపు వచ్చింది, దీన్ని తొలగించుకోవటానికి ఏం చేయాలి అని అడిగే అవసరమే లేకుండా చెప్పే వాస్ట్గా సబ్జెక్ట్. ఎంత వాస్ట్గా చెప్పారంటే ప్రతి తలంపుకి సమాధానం, ప్రతి తలంపుని మనం పరిశీలించుకోవటం, నీ మనస్సుని పరిశీలించుకుంటేనే కపటం లేకుండా ఉండటం అనేది మనకి జ్ఞానం పొందటానికి తప్పనిసరిగా అవసరమైంది కపటం లేకుండా ఉండటం మన మనసులో. అలాగే హయ్యెస్ట్ టీచింగ్ భగవాన్. ఏ మనస్సుతో నీకు అడ్డు వస్తాందో నీ లోపల అంతర్యామిగా ఉన్నవాడిని అనుభవంలోకి రాకుండా ఆ ఆత్మస్థితి, ఆ చైతన్య స్థితి, ఆనంద స్థితి నీకు అనుభవంలోకి రాకుండా అడ్డుపడేదే నీ మనస్సు. ఆ మనస్సుని తొలగించుకోవటానికి పరిశీలించుకోవటం వల్లే తొలగించుకుంటావు. పరిశీలించుకోవటం వల్లే ఆ విచారణ అంతా కూడా పరిశీలన మీదే ఆధారపడింది. పరిశీలించుకున్నప్పుడే నీ మనసులో ఉన్నటువంటి దోషాలు తెలుస్తూ ఉంటాయి. అప్పుడే ఆ పరిశీలనలోనే అది పట్టా లేకుండా మనసు పోతుంది. అది పట్టా లేకుండా పోవాలి అంటే పరిశీలించాలి. ఆ పరిశీలించుకునేటప్పుడు మనకి ఇవన్నిటినీ ఇష్టము అయిష్టమే నీ జ్ఞానానికి అడ్డము. అందుకని పరిశీలించుకుని వాటిని తొలగించుకోవటం అనేది చాలా తేలికగా, సఫరింగ్ లేకుండా చాలా తేలికగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మనం తేలికగా ఉంటేనే ఏ పనైనా చెయ్యాలనిపిస్తుంది. అది బరువు అనుకుంటే మన మనస్సు చెయ్యదు, చేయటానికి ఇష్టపడదు. అందుకని ముందు మనకి జ్ఞానకాంక్షతో, ఆ జ్ఞానకాంక్షనివ్వటంతో పాటు ఆ మనస్సుని పరిశీలించుకోవటం చాలా ఈజియెస్ట్ వే జ్ఞానాన్ని పొందటానికి అని చెప్పేసి భగవాన్ నాన్నగారు మనకి చాలా తేలికగా ఆ మనసును పరిశీలించుకోవటం వల్లే పత్తా లేకుండా పోతుంది అనే కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడైతే వచ్చేస్తుందో మనం ఏం చేస్తామంటే ఆ మనస్సుని చాలా డీప్గా, అంటే పై పైన కాదు ప్రతి తలంపుని పరిశీలించే అలవాటుని పెంచేస్తాడు గురువు అనుగ్రహం ద్వారా. ఆ అలవాటు ప్రతి తలంపుని ఏ తలంపు ఎందుకు వస్తుంది, ఆ తలంపే కదా అని చెప్పేసి మనం వదిలిపెట్టడానికి ఎప్పుడైతే శ్రవణం చేశామో జ్ఞానం గురించి, ఈ తలంపు రూపంలోనే వాసన వ్యక్తమవుతాంది. తలంపును వదిలేస్తే మనకి ఆ లోపల వాసన ఆ అలవాటులోంచి బయటికి రాలేము అనే అండర్స్టాండింగ్ ఇవ్వటం వల్ల గురువు ఈ తలంపు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ అలవాటు ఉంది, ఈ వాసన ఉంది, ఈ తలంపు వాసన ఉంది అంటే కనుక అలవాటు ఉంది అనుకుంటే లోపల దాన్ని బట్టే తలంపు వస్తుంది. ఆ అలవాటు మనకి ఎలాగ కనిపిస్తుంది అంటే తలంపు రూపంలో కనిపిస్తుంది. ఈ తలంపును పరిశీలించుకుంటే అది తలంపు రూపంలోనే సూక్ష్మంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. సూక్ష్మంగానే తొలగించుకోవటం కూడా సూక్ష్మంగా ఉన్నప్పుడు దాన్ని చిన్న నలకను తీసేయటం ఎంత తేలికో, ఆ తలంపుని తొలగించుకోవటం కూడా అంత తేలిక. కాబట్టి భగవాన్ టీచింగ్లో ఉన్న ఔన్నత్యాన్నంతా నాన్నగారు చక్కగా పరిశీలన అనుగ్రహించారు. వాళ్ళు మన మనస్సుని పరిశీలించుకోవటానికి వాళ్ళు అనుగ్రహించారు. ఆ పరిశీలించేటప్పుడు ఏది ఉంచుకోవాలి, ఏది తొలగించుకోవాలి అనే వివేకాన్ని ఈ శ్రవణంలో గురువు అంతా ఈ శాస్త్రాన్ని చెప్పినప్పుడు, జ్ఞాన వైభవాన్ని చెప్పినప్పుడు మనకి ఏది తొలగించుకోవాలి, ఏది ఉంచుకోవాలి అనే వివేకాన్ని మనకి ఆ మైండ్ పరిశీలనలో ఆ డీప్గా పరిశీలించే కొద్ది అది మనకి ఎక్కడికక్కడ తొలగిపోతూ ఉంటుంది. రామకృష్ణుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, రోజు మనం పూజ చేస్తాం, జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, ఇవన్నీ ఎందుకు చేస్తామయ్యా అంటే కనుక మన లోపల మనస్సును పవిత్రం చేసుకోవటానికి. వాళ్ళ నామంతో రూపంతో వాళ్ళ మాటతోటి వీటిలన్నిటిని వల్ల మన మనసు ప్యూరిఫై అవ్వాలి, మనసును పరిశీలించుకోవటం వల్ల అది ప్యూరిఫై అవుతుంది. అలాగే మన మనసుని ఎంత డీప్గా పరిశీలించుకునే కొద్ది అంత ప్యూరిఫై అయిపోతూ ఉంటుంది. డైరెక్ట్ మెథడ్ అది. మనం అప్పుడప్పుడు జపం చేసుకుంటూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, అవన్నీ చేస్తూ ఉంటాం, కానీ డీప్గా మనకి ఎప్పుడైతే ఈ పరిశీలన పరిశీలించుకున్న అబ్జర్వేషన్ వచ్చేసిందో, మనం ఆ అబ్జర్వేషన్లో మన మనసులో ఏ అడ్డంకులు ఉన్నాయో అవి భగవంతుడికి అంటే పూజ మనం రెండు పువ్వులు పెడతా ఉంటాం, పెట్టేటప్పుడు మన మనసు కనెక్ట్ అవుతుందా లేదా అనేది పరిశీలించుకుంటా ఉంటాం. మనం రెండు పువ్వులు పెడతా, రెండు తులసి దళాలు పెడతా, మనసు లోపల కనెక్షన్ వచ్చేస్తుంది. ఎందుకు అయ్యా అంటే ఆ పువ్వులు పెట్టేటప్పుడు మన మనసు ఆ తులసి దళాలను పెడతా, పువ్వులు పెడతా, మనం ఏమనుకుంటామంటే మన మనస్సు కూడా ఆ తులసి దళంలాగే పవిత్రమైపోవాలి తండ్రి, నా మనసుని పవిత్రం చేయి, పవిత్రం చేసి నీ పాదాలని ఆశ్రయించి ఉండేటట్టు. ఆయన పాదాలని ఆశ్రయించడంలోనే అది పవిత్రమైపోతూ ఉంటుంది. అందుకని పవిత్రం అవ్వాలి, పవిత్రం అవ్వకపోతే, ప్యూర్ అవ్వకపోతే మైండ్ జ్ఞానం రాదు అనేది మనకి శ్రవణంలోనే తెలిసింది. కాబట్టి ఆ శ్రవణంలో మనకి ప్రతి చిన్న పనిలోని అంతర్యామిగా ఉన్న వాడి యొక్క ఫీల్, వి ఆల్వేస్ ఆయన ప్రెజెన్స్ని, గాడ్ ప్రెజెన్స్ని 24 గంటలు కూడా మనం ఫీల్ అవుతా ఉంటాం. ఆల్వేస్ ప్రెజెంట్ ఏ 1 గంట 10 నిమిషాల్లో కాకుండా ఈ శ్రవణంలో ఆయనతో ఆ కనెక్షన్, ప్రతి పనిలోని మనం చేతులతో పని చేస్తా మైండ్ ఎక్కడికో వెళ్ళకుండా ఆ మనస్సుని ఆయన మీద నిలబెట్టేటట్టుగా ఇవన్నీ మనకి అలవాటు చేసేస్తాం. మన మైండ్ పరిశీలించుకుంటేనే మనలో ఎన్ని దోషాలు ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది. ఏది చేసినప్పటికీ మనసు పవిత్రం అవ్వాలి, పవిత్రం అవుతేనే మనకి జ్ఞానం. ఎలా పవిత్రం అవుతాం? భగవంతుణ్ణి పూజించటం వల్ల, ఆయన్ని స్మరించటం వల్ల, ఆయన్ని ధ్యానించటం వల్ల, ఈ విచారణ వల్ల, ఏది చేసినప్పటికీ పవిత్రం అవ్వటమే. పవిత్రం అయితేనే ఆ లోపల ఉన్నవాడి యొక్క ఆ చైతన్యం మనకి వ్యక్తం అవుతుంది, ఆయన అనుగ్రహిస్తాడు. ఆ పవిత్రం అవటానికి మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం, ఆయన మీద భారం వేస్తూ ఉంటాం, ఆయనకి శరణాగతి చెందుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరి మీదన్నా అయిష్టత తొలగించుకోవాలి అంటే మనకి అది లోపలికి గట్టిగా ఉంటే అయిష్టత మనం మనంతట మనం తొలగించుకోలేకపోతాం అని మనకు తెలుస్తూ ఉంటుంది. మనం తొలగించుకోలేకపోతున్నాం, అందుకని భగవంతుని మీద భారం వేసాయని శరణాగతి చెందటం వల్ల మనం కరెక్ట్గా ఎన్నిసార్లు అయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఆయన మీద భారం వేస్తూ ఉంటాం, ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ప్రయత్నంలో ఎక్కడా కూడా ఆగిపోం. ఆయన మీద భారం వేయటం మానం. అంటే ఈ భగవంతుడి మీద భారం వేసినప్పుడు మనకి స్ట్రెస్ ఉండదు, ఆయన చూసేస్తాడు కదా అని మనకి స్ట్రెస్ ఉండదు. అలాగని ప్రయత్నం మానం. ఎందుకంటే ఆ అయిష్టత అనే తలంపు ఏదో ఒక దాని మీద మనకి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది రాకూడదు కదా, దీన్ని తొలగించుకోవాలి, దీన్ని తొలగించుకోవాలి అంటే ఫోకస్ అంతా మిగిలిన అన్నిటి మీద మానేసి ఫోకస్ అంతా కూడా అంతర్యామిగా ఉన్నవాడి మీద, ఆ భగవంతుడి రూపం మీద, ఆ గురువు రూపం మీద పెట్టాలి. ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు మనకి ఇష్టత అక్కడ పెరిగే కొద్ది వీటిని మనస్సు పట్టించుకోదు. ఇష్టత భగవంతుడి రూపం మీద పెరగటంలో మిగిలిన అన్నిటినీ కూడా వదిలేస్తూ ఉంటుంది. అక్కర్లేని వాటినన్నిటిని వదిలేస్తూ ఉంటుంది. కావలసిన దాని మీద మన మనసును పెట్టినప్పుడు అక్కర్లేని అన్నిటిని వదిలేస్తూ ఉంటుంది. మనం కష్టపడి వదిలే అక్కర్లేదు. ఫోకస్ అంతా మనం భగవంతుడి రూపం మీద, గురువు రూపం మీద, ఆయన మాట మీద, ఆయన రూపం మీద పెట్టినప్పుడు తేలికగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. భగవాన్ టీచింగ్లో ఉన్న ఔన్నత్యం ఏంటంటే, ఇప్పుడు మనం సఫరింగ్ లేకుండా జ్ఞానాన్ని పొందటానికి చాలా సూక్ష్మంగా ఆయన మనకి భూమి మీదకి వచ్చి మనకి ఇంత టీచింగ్ని ఆయన చెప్పి మళ్ళీ మనం అది అందుకోలేకపోతున్నామని నాన్నగారు మనకి ఆత్మీయంగా దగ్గరగా పెట్టి అనేక సార్లు చెప్పించి 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 40 సంవత్సరాలు టీచ్ చేసైనా మనకి ప్రతి మాటని కొన్ని వేల సార్లు చెప్పి మనకి అర్థమయ్యేదాకా చెప్పేవారు. జ్ఞాని అయిన గురువు మనకి లోపల నుంచి పట్టిస్తూ ఉంటాడు, బయటికి బోధిస్తూ ఉంటాడు. ఈ బోధ అంతా ఎందుకయ్యా అంటే నీ మనసును సవరించుకోవటానికి. జడమైన నీ దేహం కోసం కాదురా, మనసును సవరించుకోవటానికి. ఆ మనస్సును భగవంతుడికి అర్పించటానికి ఇంత బోధ. ఈ బోధ అంతా శ్రవణం వల్ల మనకేంటంటే తేలికగా సూక్ష్మంగా సాధన పేరు మీద ఎక్కువ కష్టం లేకుండా మనం మన మనస్సు ఆయన వైపుకి అంతర్యామిగా ఉన్న వాడి వైపుకి తిరుగుతూ ఉంటాం. ఫోకస్ ఎప్పుడైతే ఆయన మీద పెట్టామో మనకి జీవితంలో మిగిలిన అన్ని కన్నా కూడా భగవంతుడే ఫస్ట్ ప్రిఫరెన్స్. భగవంతుడే గురువే, ఆయన్ని పొందటమే మనం. ఏదైతే మనకి స్వరూప స్థితి ఉందో ఆ స్వరూప స్థితిని పొందటమే మన గమ్యంగా పెట్టుకున్నప్పుడు ఆ గమ్యానికి చేరటంలో మనకి ఆ ఎయిమ్ మీద అంత ఇష్టత ఉండే కొద్ది మిగిలిన అన్నీ కూడా దాని అంతటే వచ్చేస్తూ ఉంటాయి. నాన్నగారు ఆయన ఆయన రూపం మీద మన మనసు పడిపోతుంది అంటే మన కష్టమే ఉంది. ఆయన రూపంలో ఉన్నటువంటి ఒక దేహం, ఒక జ్ఞాని యొక్క, ఒక మహాత్ముడి యొక్క దేహం అక్కడ ఉండటం వల్ల, అది వ్యక్తమైనటువంటి దేహాన్ని మనం దర్శించటం వల్ల ఆ రూపంకి కూడా ఆ లోపలున్నంత ఆ వైభవం అంతా, శక్తి అంతా వ్యక్తమవుతూ ఉంటుంది, మనం అనుగ్రహించేస్తూ ఉంటాం. అందుకనే ఆటోమేటిక్గా మన మనసు ఆయన రూపం మీద పడిపోతూ ఉంటుంది. పడిపోతూ ఉంటే మనం ఎంత సంతోషం వచ్చేస్తూ ఉంటాం, ఎందుకంటే అదే సత్యం. ఆయన రూపం లోపల ఉన్నది ఏంటంటే సత్యం వ్యక్తమైంది కాబట్టి ఆయన రూపంలో కూడా అంత ఆనందము, సత్యము, నిజం. ఆయన మన రూపం నిజం కాదు, ఎందుకంటే మన రూపం ఆ దేహబుద్ధి మనకి. అక్కడ సత్యం వ్యక్తమవటం వల్ల అక్కడ ఆ రూపాన్ని పట్టుకున్నప్పటికీ ఆ రూపం ఏం చేస్తుందంటే ఆ నిజ స్థితికి, ఆ సత్య స్థితికి తీసుకెళ్ళిపోతుంది. మనకి ఇష్టత, భగవంతుడి మీద ఇష్టత పెరగాలి అనేది నాన్నగారు నిరంతరం మనకి ఫోకస్ అంతా ఆయన ఆత్మీయంగా మాట్లాడి ప్రతి ఒక్కదాన్ని, చిన్న 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 తలంపుల్ని కూడా, చిన్న 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 అలవాట్లని కూడా అలాగా మనకి తొలగించటం వల్ల ఫోకస్ అంతా ఆయన రూపం మీద, ఆయన నామం మీద, ఆయన ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో దాని మీద. ఇదంతా ఆ మనస్సుని ఆరిపోవాలి. బుద్ధుడంతా ఏం చెప్తున్నాడు, మనస్సు ఆరిపోవాలి. నువ్వు మనస్సు ఆరిపోవాలంటే ఆ దాంట్లో ఉన్నటువంటి నువ్వు బయట పొయ్యిలో పుల్లలన్నీ తొలగించేస్తా, మంట అర్పేస్తావు. అలాగే నీ మనసులో ఉన్నటువంటి వాసనలో అలవాట్లని తీసేస్తేనే మనస్సు ఆరిపోతుంది. ఇక్కడ భగవాన్ నాన్నగారు ఏం చెప్తున్నారంటే, నువ్వు మనసుని పరిశీలించుకుంటున్నావు అనుకో, ఏదైతే నీ మనసులో ఏదైతే అడ్డంగా ఉందో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమస్థితికి ఆత్మస్థితికి ఏదైతే అడ్డమైందో అది నీకు నిర్ధారణ అయిపోయిందనుకో, ఆ మనస్సుని పోగొట్టుకోవాలని నీకు నిర్ధారణ అయిపోయిందనుకో, నెమ్మదిగా మనస్సు ఎప్పుడైతే నువ్వు ఆ డయాగ్నస్లోనే నీ మనస్సుని ఆ దీనివల్లే కదా మనకి అశాంతి అంతా అనేది నీకు అవగాహన అయినప్పుడు దాన్ని పెంచుకోకుండా నువ్వు నెమ్మదిగా దాంట్లోంచి బయటకు వచ్చేస్తావు. మనసు పరిశీలనలో నీ మనసులో ఉన్న దోషాలన్నీ నిర్ధారణకు వస్తూ ఉంటాయి. ఆ నిర్ధారణలోనే నువ్వు దాంట్లోంచి ఏదన్నా మనకి రోగం వచ్చినప్పుడు డాక్టరు ఒక డయాగ్నస్ చేస్తారు, ఆ డయాగ్నస్ చేసినప్పుడు దాంట్లోంచి ఏది బయటకు రావాలో దానికి కరెక్ట్గా సూటబుల్ నిర్ధారణ అయిపోయిన తర్వాత ఒక మందు ఇస్తాడు మనకి. ఆ మందు వేసుకోవటం వల్ల దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం, రోగం కారణంలోంచి, రోగం యొక్క కారణంలోంచి బయటకు వచ్చేస్తాం. అలాగే గురువు మనల్ని పరిశీలించేటప్పుడు మన మనసును మనం పరిశీలించుకునేటట్లు అనుగ్రహించి దాంట్లో ఏ దోషం అయితే ఉందో, ఏ దోషం వల్ల మనసు ఆరిపోకుండా ఉందో ఆ దోషాన్ని చూపించి దాంట్లోంచి బయటకు వచ్చేటానికి ఆయన్ని స్మరించటం వల్ల, ఆయన్ని ప్రేమించటం వల్ల ఆయన మీద మనకి ఆ మాట మీద విశ్వాసం, ఆయన మీద శ్రద్ధ, ఆ మాట మీద విశ్వాసంతో పాటు జ్ఞానాన్ని పొందాలి అనే శ్రద్ధ, ఇవన్నిటిని ఆయన అనుగ్రహించేస్తూ ఉంటారు. ఆ శ్రద్ధను కూడా ఆ దోషం తెలిస్తే ఇన్ని జన్మలకైనా సరే దోషాన్ని మనం తొలగించుకోవాల్సిందే అనే బుద్ధిని ఆయన మనకిచ్చి దాంట్లోంచి బయటకు తీసేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే మనం కొన్ని జన్మల చేయవలసిన సాధనని భగవాను మనస్సు పరిశీలించుకోవటంలో ఆ దాంట్లోంచి ఆ దోషాల్లోంచి బయటకు వచ్చేయటం వల్ల, పరిశీలన వల్లే పరిశీలించుకునే కొద్దీ డీపెన్ అయ్యే కొద్దీ ఆ మనస్సు నీకు తెలియకుండానే డీపెన్ అయిపోయి దోషాల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నీకు ఏదైతే మనస్సు మూలం ఉందో నీ మనస్సు అక్కడికి వెళ్ళి పడిపోతూ ఉంటుంది. ఆ దోషాన్ని తొలగించుకునే కొద్దీ, పవిత్రం అయ్యే కొద్దీ, ప్యూర్ అయ్యే కొద్దీ అది అంతర్ముఖమైపోయి దాని పుట్టుక స్థానానికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆ నేనుగాడే అడ్డము అనేది మనందరికీ నాన్నగారు అందరికీ కూడా ఆ నేను అడ్డము అనే అవగాహన వచ్చేసింది. అదే అడ్డము అన్న తర్వాత దాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేయకుండా ఉండలేము. అర్థమైన తర్వాత ఏది మన దుఃఖానికి కారణం, ఏది మన అశాంతికి కారణం అనేది మనం గ్రహించిన తర్వాత దాన్ని తొలగించుకోవటానికే మనం చూస్తూ ఉంటాం. ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నమాట. ఆయన అనుగ్రహం వల్ల దాంట్లోంచి మనం బయటికి వచ్చేస్తూ ఉంటాం. ఈ మనస్సుని మనసులోంచి బయటకు పడాలి అంటే దాన్ని పరిశీలించుకోవటం చాలా తేలిక. మనం ఎక్కువసేపు కష్టపడక్కర్లేకుండా ఈజీగా బయటకు వచ్చేసే మెథడ్ని భగవాన్ చెప్పాడు, దాన్ని మనకి హృదయానికి అందించారు నాన్నగారు. అందుకని చెప్పేసి ఆ మైండ్ని పరిశీలించుకుని అబ్జర్వ్ చేసుకుని ఆ అబ్జర్వేషన్లో మనకి తెలుస్తూ ఉంటుంది ఆ ఏ నేను నవ్వుతే పోగొట్టుకోమని చెప్తున్నాడో ఆ నేనుని మనం పెంచుకోకుండా దాన్ని తగ్గించుకోవాలి అని మనకు అర్థమవుతా ఉందో ఆ పరిశీలనలో నెమ్మదిగా దాంట్లోంచి గురువుని శరణాగతి చెందుతా దాంట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. పరిశీలన అనేది అంత మెయిన్. అందరూ మనం పరిశీలిస్తూ ఉంటాం, నాన్నగారు ఎప్పుడు ఏమంటా ఉండేవారంటే ఆయన అనుగ్రహించారు మన మనసును పరిశీలించుకునేటట్లు, మనం దాన్ని దేనికి వాడుతున్నాము అంటే బాహ్యంగా మనం జీవించటానికి, లోకాన్ని విచారించటం, ఇతరులను విచారించటంలో దాన్ని ఫోకస్ దాని మీద పెట్టేస్తాం. ఆ ఫోకస్ దాని మీద పెట్టడం వల్ల లోకం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. లోకం వైపుకి ఫోకస్ పెట్టాం మనం, పరిశీలన అంతా ఆయన ఇచ్చిన శక్తిని అంతా మన మనసులో ఉన్న దోషాల్ని తొలగించుకోవటానికి ఉపయోగించుకుంటే మన దోషాల్లోంచి మనం బయటకు వచ్చేస్తాం. మనకి జ్ఞానం యొక్క వైభవం అర్థమవుతా ఉంటే మన మనసుని పరిశీలించుకుంటేనే దీంట్లోంచి బయటకు వస్తాము అనేది మనకి పట్టుకున్నప్పుడు ఇతరుల్ని పరిశీలించం, లోకాన్ని పరిశీలించం, మన మైండే మనకి అడ్డము, పై దుఃఖానికి అంతటికీ కారణం ఇదే అని మనకి ఆ జ్ఞాన వైభవం అర్థమవుతా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవగాహన, ఈ శ్రవణం వల్ల, నిరంతరం వినటం వల్ల మనకి ఏదైతే మన మైండ్లో బ్లాక్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆ పరిశీలనలో పోతూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటుంది. శ్రవణం వల్ల మన దోషం ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది, దాంట్లోంచి ఎలా బయటికి రావాలో గురువుకి శరణాగతి చెంది, భగవంతుడికి శరణాగతి చెంది, ఆయన మీద భారం వేసి ప్రయత్నం, చిన్న ప్రయత్నం అయినా నిరంతరం శ్రద్ధతోటి ఆ విశ్వాసంతో పాటు శ్రద్ధ వల్లే నీకు జ్ఞానం వస్తుంది అనేది మనకి అర్థమైన తర్వాత ఆ శ్రద్ధ ఆగకుండా మనం దాన్ని మనసులో వచ్చేటువంటి దోషాలన్నింటినీ తొలగించుకుంటా ఉంటాం. ఆ దేహం కాదు మనకి, దేహం జడము, మన మనస్సే మనకి అడ్డము. మనసు ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ దేహాలు వస్తూ ఉంటాయి, పుడతా ఉంటాం, మరణిస్తూ ఉంటాం. చావు పుట్టుకల్లోంచి, కర్మచక్రంలోంచి బయటికి రావాలి అంటే మన మనస్సు ఆరిపోవాలి, మనసు నశించిపోవాలి, మనస్సుని భగవంతుడికి అర్పించాలి అనేది మనకి శ్రవణంలో బాగా అర్థమవుతూ ఉంటుంది. ఆ శ్రవణంలో ఆయన అంత వివేకాన్ని ఇచ్చి మనసుని పరిశీలింపచేసి మనకి మనసులోంచి బయటికి వచ్చేయటానికి అంతగా ఆయన రూపనామాలు అయిన మాట మనకి పనిచేస్తూ ఉంటాయి. రూపం, నామం, మాట, ఆయన ఎక్స్ప్రెషన్ అంతా. ఎందుకయ్యా ఇన్ని మాటలు చెప్పారు అంటే మనం అందటానికి, ఆయనకు అవసరం లేదు, మనకి ఆ మాట ద్వారా ఆయన్ని పట్టేసుకుంటాం. ఆ మాటను పట్టుకుని ఆలాడి ఆ దాంట్లోంచి మనం ఆ మన వాసనలోంచి, మన అలవాట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. అందుకని ఇంత ఎక్స్ప్రెషన్, ఇంత శాస్త్రాన్ని భగవంతుడు మనకి తెలియజేశాడు. అంటే భక్తి, భక్తి ఎందుకయ్యా అంటే భక్తిని మనం, భక్తి యొక్క వైభవం మనని, మన స్వరూప స్థితిని మనం పొందటమే, మనలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిని అనుభవం తెచ్చుకోవటానికే మనకి భక్తి. ఆ జ్ఞానం యొక్క వైభవం, భక్తి యొక్క వైభవం మనం అన్నిటికీ మన కాలాన్ని ఇస్తూ ఉంటాం. భక్తిని పెంపొందించుకోవటానికి, జ్ఞానాన్ని పొందటానికి కాల రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి కాలాన్ని ఇవ్వటం వల్ల మిగిలిన విషయాల్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఎందుకయ్యా అంత శ్రవణం చేస్తాము అంటే ఆ శ్రవణంలో మనకి ఇతర విషయాల జోలికి మన మనసు వెళ్లకుండా మన మనస్సు ఏమవుతుంది, మన మనస్సులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇతర విషయాల్లోకి వెళ్ళటమే, వెళ్ళకపోవటమే కాదు, దాని దోషాల్లోంచి కూడా బయటకు వచ్చేస్తాం. మనం ఎట్ ఎ టైం రెండు పనులు శ్రవణంలో, ఇతర విషయాలకి వెళ్ళం, కాలాన్ని కాల రూపంలో ఉన్నటువంటి భగవంతుడికి ఇస్తూ ఉంటాం. ఆ శ్రవణంలో మనకి మార్గం కనిపిస్తూ ఉంటుంది లోపలికి, మన దోషంలోంచి బయటకు వచ్చేయటం, ఆ భారం వేసి జీవించటం, ఆయన శరణాగతి చెందటం, ఆ సరెండర్ ఇస్ యోగా. ఆ సరెండర్ మెయిన్గా శరణాగతి భావం శ్రవణంలో మనకి బాగా వచ్చేస్తుంది. మనం నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ జ్ఞానాన్ని, సాధన ఒక 20-30 ఏళ్ళ కిందతో మనం ఏమనుకుంటామంటే మనమే పని చేస్తున్నాం, భగవంతుడు పని చేస్తున్నాడా లేదో అనుకుంటాం. అప్పుడు నాన్నగారు ఏమని చెప్పేవారంటే గాడ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అని చెప్పేవారు. అంటే మీతో పాటు భగవంతుడు కూడా పని చేస్తున్నాడు అని. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అనుభవంలో అంటే గాడ్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ అనే అనుభవాన్ని మనకి ఇచ్చేస్తున్నారు. ఆ కర్తృత్వం తొలగిపోతాను. భగవంతుడే పని చేస్తాడు, భగవంతుడు అక్కడే ఎంతమంది ద్వారా పని చేస్తాడు, ఆయన ఒక్కడే. మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే మనమే పని చేస్తున్నాం అనుకున్నాం. తర్వాత కొంచెం భక్తి వచ్చిన తర్వాత మనతో పాటు భగవంతుడు కూడా పని చేస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు మనకి ఆ శరణాగతిలో ఆ మూలంలో వైపుకి వెళ్ళేటప్పుడు గాడ్ ఉంది, గాడ్ ఈజ్ ఓన్లీ వర్కింగ్ అనేది మనకి అనుభవం అయిపోతాము. మనం చేయట్లేదు, అకర్తృత్వం తగ్గిపోతూ ఉంటాం. మనం చేయట్లేదు, ఆయన చేయిస్తున్నాడు. మన బుద్ధి ఇందాక మాధవి అడిగింది అంటే ఈ పరిశీలనలో మెయిన్గా మన మనస్సు అటాచ్మెంట్ మనకి ఎక్కడో చోట అటాచ్మెంట్స్ ఉంటాయని తెలుస్తుంది. ఎక్కడ అటాచ్ అయిపోతుంది, ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ అటాచ్మెంట్ ఉంటే అక్కడ మోహం, అక్కడ ఆగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి పరిశీలనలో మన మనసు అనే అటాచ్మెంట్ యొక్క వైభవం తెలుస్తూ ఉంటుంది. దీనికి ఎక్కడైతే ఆగకూడదని చెప్తున్నాడు, అటాచ్మెంట్సే పాపం అని చెప్తున్నారు. ఆ అటాచ్మెంట్స్ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటాం పరిశీలనలో. అన్అటాచ్డ్ అని చెప్తా ఉండేవారు నాన్నగారు. శంకరాచార్యుల యొక్క మాటని అంటే అటాచ్మెంట్స్ లేకుండా ఉండటం పరిశీలనలో మనం చూసుకుని మన మనస్సు మూలం వైపు వెళ్ళిపోతాం. ఎక్కడ అటాచ్మెంట్స్లో ఆగకుండా, ఎక్కడ ఆగిపోదు, ఎక్కడో చోట ఆగిపోవటం ఉండదు పరిశీలనలో. అది దాంట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది, అటాచ్మెంట్స్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బయటకు వచ్చేస్తూ ఉండే కొద్ది అది మూలం వైపుకి ప్రయాణిస్తూ ఉంటాం. అంటే మన బుద్ధి, మన కర్మానుసారం మన బుద్ధి ప్రవర్తిస్తుంది. మన కర్మను బట్టి ఇక్కడ నాన్నగారు అనేక సార్లు ఈ బుద్ధి గురించి చెప్పారు. మనము బుద్ధి మనకి ఇంత వివేకాన్ని, ఇంత విడదీసుకునే శక్తిని మనంతట మనమే మన ఒక్కరి ప్రయత్నం వల్ల వచ్చేయలేదు. ఆయన అనుగ్రహించటం వల్ల మనకి వివేకం అంత డీపెన్ అవుతుంది. మనకి ఈశ్వరుడు జ్ఞానం ఇవ్వదలుచుకున్నాడు కాబట్టి, ఆయన ఇవ్వాలి అనుకుని నిర్ణయించుకున్నాడు కాబట్టి మన బుద్ధిని అంత వివేకంతో నింపి ఎక్కడికక్కడ అటాచ్మెంట్స్లోంచి బయటికి లాగేస్తూ ఉన్నాడు. కర్మానుసారం బుద్ధి ప్రవర్తిస్తుంది. మన జీవితంలో ఏదైతే జరగవలసి ఉందో దాన్ని బట్టే మన బుద్ధి ఉంటుంది అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. దాన్ని నాన్నగారు అనేక సార్లు మనకి తెలియజేస్తూ ఉండేవారు. ఏదన్నా మనకి ఒక పని జరిగేటప్పుడు మన దేహం పుట్టినప్పుడే ఎక్కడుండాలి, ఏం చెయ్యాలి, అవన్నీ నిర్ణయింపబడిపోతాయి. ప్రతిదీ నిర్ణయింపబడిపోయి ఉంటుంది. మన బుద్ధి కూడా ఆ కర్మానుసారమే ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే మన సాధన ఎక్కడయ్యా అంటే ఇక్కడ గురువు ఇంటర్ఫియరెన్స్ తోటి మన బుద్ధి ఆయన్ని ఇష్టపడతా, ఆయన్ని ఎంజాయ్ చేస్తూ ఉండేటప్పుడు దీంట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మన ఏదైతే మనకి మన దేహంలో ఏ కర్మ అయితే విడుదల చేశాడో దాన్ని బట్టే మన బుద్ధి కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ బుద్ధిలోంచి బయటికి రావటానికి మనంతట మనం రాలేము. ఈశ్వరుడు యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల ఆ బుద్ధి మనకి ఆయన వైపుకి, ఎంత కర్మ ఉన్నప్పటికీ ఆయన జ్ఞానం ఇవ్వాలని నిర్ణయించుకుంటే దీంట్లోంచి బయటికి లాగేస్తా ఉంటాడు. మిగిలినంతా కూడా ఈశ్వ గురువు ఎంటర్ అయిన తర్వాత, జ్ఞాని అయిన గురువు మన జీవితాల్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఏంటంటే, బాహ్యంగా ఏ పని జరిగినప్పటికీ ఆ దేహ ప్రారంభం దాని కోర్స తీసుకుంటున్నప్పటికీ గురువు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఆయన ఆ బుద్ధిలో ఆయన ప్రవేశించేస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం ఆ బుద్ధి మీద ఉండటం వల్ల ఏది జరిగినప్పటికీ దానితో కలవకుండా ఆ బుద్ధి మనకి విడదీసేసుకుంటా ఉంటుంది. ఆ ఈ పని చేస్తున్నాము ఆ బుద్ధి జీవితంలో మన దేహంతో మనం ఏ కర్మ జరిగినప్పటికీ దాంతో కలవకుండా ఆపేవాడే గురువు. ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఆయన వేరు కాదు. ఆయన అనుగ్రహం ఏం చేస్తుందంటే మనకి బయట కోర్సు జరిగిపోతూ ఉంటాం దేహ ప్రారంభం. గురువు అక్కడ అడ్డపడి మన బుద్ధిలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన యొక్క ఆనందాన్ని మనకి రుచి చూపిస్తా ఆయన వైపుకి లాగేస్తూ ఉంటాడు. కర్మానుసారం ఇక్కడ మామూలుగా మామూలు మానవులందరికీ, అందరికీ జంతువులకంటే అన్నిటికీ కూడా ఆ బుద్ధి కర్మానుసారమే ఉంటుంది. జ్ఞాని అయిన గురువు ఈశ్వరుడి యొక్క కృప వల్ల జ్ఞాని అయిన గురువు మన జీవితాల్లో ప్రవేశించినప్పుడు మన బుద్ధిని ఆయన వైపుకి లాగేస్తూ ఉంటాడు. ఇంత వివేకాన్ని ఇచ్చి ఆయన మనకి ఎక్కడికక్కడ విడదీసేసి ఆ మనసుని పరిశీలించుకుని ఆ మనసు మూలంలోకి ఎక్కడ అటాచ్మెంట్స్ లోకి వెళ్లకుండా ఆయన లోపలికి లాగేస్తున్నాడు అంటే మన యొక్క సాధన కాదు, ఆయన యొక్క కృప, కేవలం ఆయన అనుగ్రహం. ఈశ్వర్ నిర్ణయాన్ని బట్టే ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహాన్ని బట్టే మన బుద్ధి దేహం యొక్క ప్రారంభంతో కలవకుండా ఆయన్ని ఎంజాయ్ చేసేస్తా ఉంటుంది. మామూలుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా బాహ్యంగా వాళ్ళ జీవితంలో ఏ కర్మనైతే అనుభవించాల్సిందో దాన్ని బట్టే ఆ బుద్ధిని బట్టే వాళ్ళ కర్మ, కర్మను బట్టే బుద్ధి, ఇవన్నీ లింక్ ఉంటాయి. కానీ ఎవరికైతే ఆయన జ్ఞానం ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళ అందరి జీవితాల్లోని ఆయన ఆయన యొక్క అనుగ్రహం వల్ల మన బుద్ధి ఏంటంటే ఆయన్ని ఎంజాయ్ చేసేస్తూ ఉంటాం, విడదీసుకుని దాంతో కలవకుండా ఆయన అడ్డుపడిపోతూ ఉంటాడు. పైప్లో నీళ్లు వచ్చేటప్పుడు ఏదన్నా బ్లాక్ ఉంటే అక్కడ ఆగిపో, నీళ్లు ప్రవహించవు. అలాగే మన బుద్ధిని దేహం కోర్సుని దాన్ని తీసుకొనిస్తాడు. కానీ బుద్ధిని ఏం చేస్తాడంటే ఆయన ఆక్రమించేస్తాడు మన మనస్సును. ఆయన ఆక్రమించేసి దాంతో కలవనివ్వకుండా అనుగ్రహించేస్తూ ఉంటాడు. ఇది జ్ఞా ఈశ్వరుడు నిర్ణయం వల్ల గురువు మన జీవితాల్లోకి ఎంటర్ అయ్యి గురువు ద్వారా ఈశ్వరుడే మళ్ళీ ఆ పని అంతా చేయిస్తున్నాడు. ఇదంతా మనకి అబ్జర్వేషన్లోనే, ప్రతి మాటని అబ్జర్వేషన్లోనే మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్, ఆ మైండ్ పరిశీలన అనేది ఎంత డీప్గా ఉండాలో మనకి నాన్నగారు నా అనుభవాన్ని, అయిష్టతని రాకుండా చూసుకోమని చెప్పారు. అలాగే మనసుని పరిశీలించుకోవటం వల్లే ఆ మనసు పరిశీలనలో ఎంత డీప్గా ఉండాలి, నిరంతరం ఎప్పుడూ కూడా నిఘా అక్కడ అవసరం అన్నమాట. మనసు ఉన్నంత వరకు అవసరమే. ఇక్కడ రామకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే మనసు ప్యూర్ అయిపోతే, పవిత్రమైపోతే అక్కడ స్థిరపడిపోతుంది. కానీ మన మనసులో ఆ ప్యూరిటీ ఇంకా, మనసు బంగారంగా మారలేదు, ప్యూర్ అవ్వలేదు. కాబట్టి మన మనస్సుని ఆ పరిశీలన పరిశీలించుకుంటా ఇంకా మనం ఎప్పుడైనా ఆ మనసుని ఆ పరిశీలించుకోవటంలో ఎన్ని రోజులు పరిశీలించుకోవాలి అంటే మనసు బంగారం అయ్యేదాకా పరిశీలించుకోవాలి. మనసు అంటే ఎక్కడో ఏదో ఒకటి దోషం నలక ఉంటానే ఉంది. దాన్ని మనం పరిశీలించుకుని ఆ పవిత్రం అయిపోయిందా అది బంగారం అయిపోతుంది. మనసు బంగారం అయిపోయిందంటే ఇంక నువ్వేమీ పరిశీలించే పని లేదు, మనసు బంగారం అంటే అది లోపలు ఉన్నటువంటి ఆ చైతన్య స్థితిని ఆత్మస్థితిని పొందారు. పరిశీలించుకునేవాడు పోయిన తర్వాత ఇంకా పరిశీలన ఉండటమే, ఆ ఉండటం అనే వైభవం. నాన్నగారు నా అనుభవంతో పాటు ఆ ఉన్నది ఉన్నది నలుబది ఉండటం అనే స్థితి గురించి ఎక్కువగా ప్రతిసారి ప్రతి సాసంగంలోని ఒక 10 నిమిషాలైనా 1/2 గంట అయినా సరే ఆ ఉన్న వస్తువు ఒక్క ఆ ఉన్నది నలుబదిలో ఒక్క ద్విపదైనా సరే నీ అనుభవాన్ని జోడించి చెప్పు అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ ఉండటము ఈ దేహానికి మనస్సుకి అతీతంగా ఆ చైతన్య స్థితి ఆత్మస్థితి ఉన్నాయి మనలో. అంతర్యామిగా ఉన్నవాడు మన హృదయంలో ఉన్నవాడు ఆ భగవంతుడు అనే విశ్వాసం మనకు అంతర్యామిగా ఉన్నాడనే అనుభవాన్ని ఆయన మనకి ఇచ్చి ఆ స్ఫురణని ఇచ్చి అది నిరంతరం ఫీల్ అయ్యేటట్టు మనకి ఇచ్చి ఆ నిరంతరం ఆయన ఫీల్తో పాటు గాడ్స్ ప్రెజెన్స్ని ఫీల్ అవటంతో పాటు దాన్ని పొందటానికి ఏదైతే అడ్డం వస్తుందో ఆ మనసుని పరిశీలించుకునేటప్పుడు నీకు ఆ ఉండటం అని భగవానుదంత గమ్యం గురించి చెప్పటమే కానీ నిగలదేహి గమ్యం నీకు ఆ ఉండటం అనే స్థితి దాని యొక్క వైభవం నీకు అర్థమైందా, నీ మనస్సు నశించిపోతుంది. దాని వైభవం అర్థమయ్యే కొద్ది మనస్సు దాని యొక్క చేష్టల్ని వదిలేస్తుంది. అందుకని ఆ ఉండటం అనే స్థితి అంతర్యామిగా ఉన్న వాడి యొక్క ఫీల్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. దాంతోపాటు మన మనస్సు దాన్ని ఆల్వేస్ గాడ్స్ ప్రెజెన్స్ని ఫీల్ అవటంతో పాటు దాన్ని పొందటానికి మనకి నిరంతరం ఆయన వైభవం ఆ ఉండటం యొక్క స్థితి యొక్క వైభవాన్ని వినటంలోనే గమ్యం చేరిపోవటం భగవాన్ యొక్క మార్గం. నాన్నగారు ఎప్పుడు అంటా ఉండేవారు, మార్గం చెప్పలేదమ్మా గమ్యం ఒకటే చూపించేసి ఆయన ఉన్నటువంటి ఆ అద్వైత స్థితికి ఆ పరమస్థితికి లాగేశాడు భగవాన్. అంటే ఆయన ఉన్న చోట నుంచి కదలకుండా వాళ్ళని అంత పవర్ఫుల్ అంత శక్తి ఆయన అనుగ్రహం 100% అంత శక్తివంతమైంది. అందుకని చెప్పేసి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మనల్ని లాగేస్తాడు. అది భగవాన్ యొక్క ఔన్నత్యం. ఆ నిరంతరం ఆయన యొక్క ఔన్నత్యం ఆ పరమస్థితి యొక్క ఆ ఉండటం అనే స్థితి యొక్క వైభవం మనకి తెలిసే కొలిది మిగిలిన విషయాల అన్నిటిలోంచి మన మనస్సు దాని వైభవం అర్థమయ్యే కొలిది అటువైపుగా వచ్చేస్తుంది. సఫరింగ్ ఏముంటుంది, వింటూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అందుకని నాన్నగారు మీరు సాధన పేరు మీద ఏం కష్టపడక్కర్లేదు, ఎంజాయ్. మీ ఇంద్రియాలన్నీ మీ మనస్సంతా భగవంతుడి రూపాన్ని ఆయన నామాన్ని ఆయన మాటని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలు. మీ ఇంద్రియాలన్నీ మీరు పడేద్దాం అనుకుంటే అవి మిమ్మల్ని దాని బలమంతా చూపిస్తూ ఉంటాయి. కానీ మీ ఇంద్రియాల అన్నిటితోటి మీ మనస్సుతో మీ ఇంద్రియాలతో భగవంతుడి రూపాన్ని భగవంతుని మాటని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందంలో ఇంద్రియాలన్నీ ఆనందంలో వాటిని ఆ ఆనందంలోకే వెళ్ళిపోతాయి. ఆ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా భగవంతుణ్ణి ఆనందించటం అనేది మనం నాన్నగారి భక్తుల అందరి జీవితాల్లోనే ఇది చూసాం. నాన్నగారిని ఆనందిస్తున్నాము అంటే మన మనసు ఆనందపడిపోతుంది, నిరంతరం ఆయన్ని ఎంజాయ్ చేసేస్తుంది అంటే మన ఇంద్రియాలని మన మనసుని నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఎంజాయ్ చేసేయాలి, 100% ఎంజాయ్ చేసేయాలి. ఇప్పుడు నువ్వు 80% ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, 100 పాళ్ళు ఎంజాయ్ చేసేస్తే అది ప్యూర్ అయిపోతుంది, పవిత్రమైపోతుంది మనసు. ఆయన్ని ఎంజాయ్ చేయటంలోనే ప్యూర్ అయిపోతుంది. ఆ ప్యూర్ అవటంలో పవిత్రమైపోయిందా నీకు లోపల ఉన్నది వ్యక్తమైపోతుంది. అందుకని ఎప్పుడు కూడా ఆ ఉన్నది, ఆ ఉన్న వస్తువు మీ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఆ చైతన్య స్థితి యొక్క వైభవాన్ని వినటంలోనే మనకి అటువైపు ఆకర్షణ, అటువైపు మన మనస్సు, మన మనసుకు కొద్దిగా శక్తి ఉంటుంది కానీ అనంతమైన శక్తి మనకి ఆ ఉండటం, మనకి అంతర్యామిగా ఆ ఉన్నటువంటి దాంట్లోనే అనంతమైన శక్తి ఉంది, దాని వైపుకి లాగేస్తా ఉంటుంది అనమాట. ఆ ఉండటం అనే స్థితిని నాన్నగారు చక్కగా వైభవంగా చెప్పారు. అది ఎప్పుడో కాదురా, నీ దేహాన్ని నీకు మరణం వచ్చినప్పుడు, అది మరణం తర్వాత దేహం వదిలేసిన తర్వాత అనుభవించే స్థితి కాదు. అది నీ దేహం ఉండగానే, నీ దేహం జీవించి ఉండగానే ఆ దేహానికి సంబంధం లేనటువంటి, నీ మనసుకు సంబంధం లేనటువంటి ఆ పరమస్థితిని, ఆ మరణం లేనటువంటి స్థితిని, ఆ అమృత స్థితిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నావనుకో, నీకు దేహానికి మరణం కానీ దాంతో కలిసి ఆ ఉండటం అనే స్థితి, మరణం లేని స్థితి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నీకు దేహం మరణిస్తుంది, పుట్టింది మరణిస్తుంది. పుట్టనటువంటిది ఉండటం అనేది, ఎప్పుడూ ఉండటం అనే ఆ నిజస్థితి, ఆ సత్యస్థితి నీకు అనుభవంలోకి వచ్చింది అంటే నువ్వు మరణాన్ని జయించేసినట్టే. మరణం లేని స్థితిని పొందితే మరణాన్ని జయించినట్టే. మనం నిరంతరం గురువుతో ఉన్న అనుబంధం వల్ల మనకి మరణ భయం ఎక్కువగా లేకపోవచ్చు, కానీ నిరంతరం ఆయన్ని ప్రేమించటంలో, మనకి ఆయన్ని ప్రేమించటంలో ఆ సత్య వస్తువుని, ఆ నిజ వస్తువుని, ఆ పరమస్థితిని, ఆత్మస్థితిని ప్రేమించటంలో మనకి మరణ భయం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటా ఉంటాడులే అనుకుంటాం, కానీ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు అక్కడ. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, మరణాన్ని ఆయన మరణానుభవం ద్వారా మరణంలోంచి బయటకు వచ్చేస్తాడు. మరణం లేనటువంటి ఆ వస్తువుని అనుభవంలోకి వచ్చేసింది ఆయనకి, మరణానుభవం ద్వారా మరణాన్ని జయించేస్తాడు. ఆ మరణం వచ్చినప్పుడు ఆ దేహాన్ని, దేహం మరణిస్తుంది, మనకి మరణం లేదు, ఆ ఉన్నటువంటి స్థితికి మరణం లేదు అనేటువంటి అనుభవం, ఆయన మరణానుభవాన్ని మనకి చక్కగా విడదీసి విడదీసి జ్ఞాన వైభవాన్ని నాన్నగారు మనకి తెలియజేస్తున్నారు. ఏది పొందాలి నువ్వు? మరణం లేనటువంటి, చావు పుట్టుక లేనటువంటి ఆ బ్రాహ్మీ వస్తువుని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ అద్వైత స్థితిని, ఆ వేరు భావన లేనటువంటి స్థితిని నువ్వు ఆ అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం నువ్వు ఎప్పుడైతే, ఎప్పుడు ఉండేటువంటి వస్తువును ప్రేమిస్తున్నావో, ఆ వస్తువు యొక్క వైభవం నీ దేహ, నీ పరిశీలనలో నువ్వు ఆ హుయమై, హుయిస్ దిస్ ఐ అని ప్రశ్నించటంలో, దేహం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అనేది నీకు లోపలికి వెళ్లే కొద్ది నీకు ఆ రూపనామాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ సైలెన్స్, ఆ మనసు ఉన్నప్పటికీ మనకి ఆ మనసు ద్వారా పొందే ఆనందం, మనసు లేనటువంటి స్థితికి తీసుకెళ్తుంది ఆనందం. అందుకని చెప్పేసి మనకి నిరంతరం ఆ ఉండటం, ఆ ఉండే వస్తువు గురించి నిరంతరం దాన్ని ఎలా పొందాలి, దాని వైభవం వింటా ఉండే కొద్దీ నీకు దాని వైపుకి వెళ్ళిపోతావురా. సాధన పేరుతోటి నువ్వు కష్టపడక్కర్లేకుండా నువ్వు పరిశీలనలోని ఆ పరిశీలించటం, ఆ లోకంలో చూస్తున్నావు అందరూ మరణిస్తున్నారు, దేనికి మరణం, దేహానికి మరణం, భగవానికి దేహం ఉంది, నాన్నగారికి దేహం ఉంది, మహాత్ములందరికీ దేహం ఉన్నప్పటికీ వాళ్ళు దేహ యొక్క మరణాన్ని వాళ్ళు పొందినటువంటి ఉండటం అనే స్థితిని, ఎప్పుడు ఉండటం అనే స్థితిని వాళ్ళు పొంది ఉండటం వల్ల దేహం మరణించుతుంది, ఎప్పుడు ఉంటాం అనేది వాళ్ళకి ఉండటం అనే వస్తువు వాళ్ళు అయి ఉన్నారు కాబట్టి, ఆ ఉండటం అనేది వాళ్ళు కాబట్టి ఆ డివినిటీ యొక్క వైభవాన్ని నిరంతరం వింటం వల్లే మనకి అటువైపుకి అందరి దేహాలు మరణిస్తున్నాయి. పుట్టింది ఎవరయ్యా అంటే దేహం, మరణించేది దేహం, కానీ నువ్వు మరణం లేని వస్తువై ఉన్నావు. ఆ డివినిటీ, ఆ ఉండటం అనేటువంటిది ఎప్పుడు దుఃఖం అంటుకునేటువంటి ఆ సుఖస్థితి, శాంతి స్థితి, ఆనంద స్థితి నువ్వై ఉన్నావు అని నిరంతరం భగవాను నాన్నగారు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన ఎక్స్ప్రెషను, వాళ్ళు చెప్పిన ఎక్స్ప్రెషన్ మనం విశ్వసించటం వల్లే మరణం రాకముందే నువ్వు, మరణం వచ్చినప్పుడు కాదురా నువ్వు. అంత క్లారిటీ మనకి ఆ ఉండటం అనే స్థితి గురించి నిరంతరం వింటం వల్ల ఏమవుతుందంటే, మనకి ఏది ఆ ఉండటం అనే స్థితి వైభవం తెలిసినప్పుడు, మన మనస్సుని పరిశీలించుకునేటప్పుడు, ఇది దేహానికి రోగం వచ్చింది, దేహం అన్న తర్వాత అది ముసలరికం వస్తుంది, రోగం వస్తుంది, మరణం వస్తుంది, సహజం అది. మనం మరణం లేని వస్తువై ఉన్నాం, అమృత స్థితి, ఉండటం అనే స్థితి, ఆ డివినిటీకి ఉన్న క్వాలిఫికేషన్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ యొక్క వైభవం వినే కొద్దీ ఈ రూపంతో నామంతో అటాచ్మెంట్ తగ్గిపోతూ ఉంటాం. ఆ అటాచ్మెంట్ తగ్గటం కోసమే మనకి ఆ దేహంతో తాదాప్యం, ఆ మనస్సుతో తాదాప్యం, మనకి భగవంతుడి మీద, ఆయన రూపనామాల మీద ఉన్నటువంటి ఆ తాదాప్యం, ఆయన రూపం మీద, ఆయన నామం మీద, ఆయన మాట మీద ఉన్న తాదాప్యం మన రూపనామాల నుంచి విడుదల చేసేస్తుంది. ఆయన మీద ఉన్నారు అంటే అంతర్యామిగా ఉన్నవాడు ఒక రూపం వేసుకుని వస్తే వాడే భగవాన్, వాడే కృష్ణుడు, వాడే నాన్నగారు, వాడే భగవంతుడు. ఆ రూపనామాల్లోంచి, మన రూపనామాల్లోంచి మనం బయటికి తీసుకురావటానికి ఈశ్వర నిర్ణయం కాబట్టి మనం ఆ ఒడ్డి నుంచి మనమే నది ఈదేస్తామా, ఈదలేము. ఆ ఉండటం అనే స్థితి వైభవం వింటా ఉంటే నాన్నగారు ఏమంటున్నారంటే, ఐ ఆమ్ ఎ బోట్ మ్యాన్, నేను నదిని దాటించేస్తాను, నన్ను పాటుకో, నేను దాటించేస్తాను. ఆయన ఎప్పుడైతే ఆయన ఫోల్డ్లోకి మనల్ని తీసుకున్నారో, మనం ఎప్పుడైతే ఆయన బోట్ ఎక్కామో, ఆయన బోట్ మ్యాన్ మనని నదిని దాటించేస్తారు. మనం ఏం అనుమానాలు పెట్టుకోకర్లేదు, విశ్వాసం, చెల్లించని విశ్వాసం ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఐ ఆమ్ ఎ బోట్ మ్యాన్ అని చెప్తా ఉంటే మనకి ఇంకా ఆయన బోట్ ఎక్కేసాం. ఆయన రూపనామాలతో ఉన్నటువంటి మనకి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, ఆయనతో ఉన్న ఆత్మీయత, ఆయనతో ఉన్న తాదాప్యం వల్ల మన మనసులోంచి మనం బయటకు వచ్చేస్తాం. ఆ డివినిటీని అలా పొందాలి. ఆ పరిశీలనలో మనకి పత్తా లేకుండా పోతుంది. ఆ నిఘాలో మనస్సు లేనిది లేనట్లు పోతుంది, ఉన్నది వ్యక్తం అవుతుంది. ఈ మాటలన్నిటినీ మనకి ఆయన లోపల నుంచి ఆ మాటల మీద మనకి అంత విశ్వాసాన్ని, శ్రద్ధని ఇచ్చేటప్పుడే మనకి ఆ ఉండటం అనే స్థితిని గురించి ఆయన మనకి నిరంతరం ఎక్కడో ఉండి కాదు, మనకి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ వస్తువు యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ, ఆ వస్తువు ఆ రూపం ధరించి వచ్చి మనకి తిప్పే ఎక్స్ప్రెషన్స్ కాబట్టి మనని ఆ వస్తువు వైపుకి ఆకర్షణ, ఆ నిజస్థితికి, ఆ సత్యస్థితికి మనకి ఆ ఉండటం అనే స్థితి నిరంతరం మన మనసుని, మనం మనసు ఉంది అడ్డం అనుకుంటా ఉంటే దాన్ని దాటలేం, దాన్ని పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు ఆ ఉండటం అనే ఆ డివినిటీ మన లోపల ఉన్నటువంటి ఆ స్వరూప స్థితి యొక్క వైభవాన్ని శ్రవణం చేయటంలోనే ఈ మనసు మనకి ఇబ్బంది పెట్టకుండా అది పక్కకు తప్పుకుంటాం. డైరెక్ట్గా దాన్ని నీ ఇంద్రియాలని ఇంద్రియాలన్నీ అణచేసుకోవాలి, నీ మనసుని నిగ్రహించేసుకోవాలి అంటే అది దాని బలాన్ని చూపిస్తుంది. నువ్వు నీ ఇంద్రియాలతో, నీ మనసుతోటి భగవంతుడి రూపాన్ని, గురువు రూపాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో ఆ ప్రేమలో 100% వచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇంకా నిగ్రహం ఏంటి, ఆయన్ని ఆనందిస్తా ఉంటే నువ్వు ఆయన రూపాన్ని చూస్తా కళ్ళన్నీ ఆయన ఆనందిస్తున్నాయి, చెవులన్నీ ఆయన మాటలను ఆనందిస్తున్నాయి, నోరంతా ఆయన నామాన్ని చెప్పి ఆయన మాటలను చెప్పి ఇంద్రియాలన్నీ ఆయన ఆనందిస్తాను. మన ఆయన లోపల ఉన్నటువంటి మన ఫీల్, గాడ్స్ ఫీల్, లోపల ఉన్న వస్తువు యొక్క గాడ్స్ ప్రెజెన్స్ ఫీల్ అవుతున్నావు, స్పర్శను ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైతే ఆ స్పర్శను ఫీల్ అవుతున్నావో, ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నావో, ఎప్పుడైతే నీ కళ్ళు ఆయన ఆనందిస్తున్నాయో, చెవులు ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటల్ని ఆనందిస్తాందో, ఆయన నామాన్ని ఆనందిస్తాందో, నోరు ఎప్పుడైతే ఆయన మాటలను చెప్పటంలో, ఆయన స్మరణలో ఆనందిస్తాందో, అవన్నీ ఏమవుతాయంటే ఆయన వైపుకి లాగబడిపోతాయి. ఇంద్రియాలన్నీ నువ్వు ఆనందిస్తా ఉంటే భగవంతుణ్ణి అయ్యి దాంట్లో కలిసిపోతాయి. ఆ మనస్సు ఏమవుతుంది, ఆ ఆనందంలో, ఆ నిజమైనటువంటి ఆనందంలో మనసు ఉంచుకొని ఆనందించటం, వేరుగా ఆనందించటం కాకుండా దాన్ని డీప్గా ఆ మనసు నూటిగా నూరు పాళ్ళు ఆనందించటంలో వేరు భావం కూడా పోతుంది. భక్తి యొక్క వైభవం చెప్పేటప్పుడు నాన్నగారు అంటాం, ఎప్పుడు ప్రహ్లాదుడు గురించి నాన్నగారు ఎంతో అందంగా చెప్పేవారు. అటువంటి ప్రహ్లాదుణ్ణి ఆ భక్తి ఉన్నప్పటికీ, ఆయనకి ఎంతో భక్తి ధైర్యం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వేరు భావన ఉంది. అప్పుడు నరసింహస్వామి ఆయన అవతారం తీసుకుని వచ్చి ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తికి ఆయన ఆ వేరు భావాన్ని ఆయన స్పర్శ ద్వారా ఆయనకి అనుగ్రహించి ఆశీర్వదించినట్టు ఆయన స్పర్శించి ఆయన లోపల ఉన్నటువంటి వేరు భావాన్ని తీసేసి అద్వైత శిఖరానికి చిన్న బాలుడే ఆయన ప్రహ్లాదుడు ఆయన అద్వైత శిఖరాన్ని అధిరోహింపజేశాడు. అది ఈశ్వర నిర్ణయం. ఇక్కడ ఆయన భక్తి యొక్క ఔన్నత్యం తెలియాలి. ఆ భక్తితో పాటు ఆయన అనుగ్రహం భగవంతుడికి మనసుని అర్పించుకోవటం అలవాటు అయిపోవాలి. ఎలా అలవాటు అయిపోవాలి అంటే ప్రతి పనిలోని ఆయనతో కనెక్షన్, ఆయన చేసినాడు ఆ దేహం ద్వారా జరుగుతుంది అంతే. ఆ దేహానికి శక్తి ఇచ్చేవాడు, చేయమని సంకల్పం ఇచ్చేవాడు, మన దోషాల నుంచి తొలగించేవాడు, ప్రతిదీ కూడా అంతర్యామిగా ఉన్నవాడి యొక్క వైభవం. దీంట్లో దీన్ని మనకి ఆ కనెక్షన్ ఎందుకు ఇస్తున్నాడు, ఆ కర్తృత్వాన్ని ఎందుకు తగ్గిస్తున్నాడు, ఆ కర్తృత్వమే దుఃఖానికి కారణం కాబట్టి భగవంతుడే చేయిస్తున్నాడు, నీ మీద పెట్టుకోకురా, భగవంతుడు చేయిస్తున్నాడు అనేది నువ్వు భగవంతుడు చేయిస్తేనే చేస్తున్నావు, భగవంతుడు చెప్పిస్తేనే చెప్తున్నాము, భగవంతుడు ఏది చేస్తే మన జీవితాల్లో అదే జరుగుతుంది అని ప్రతిదీ కూడా ఆయనతో ఆ కనెక్షన్ ఉండటం వల్ల, ఆ కాన్ఫిడెన్స్ ఉండటం వల్ల, ఆయన మీద భారం వేయటం వల్ల, ఆయన చేయిస్తేనే చేస్తున్నాం, ఆయన ఇస్తేనే ఇవ్వగలం, ఏదైనా షేరే, ప్రతిదీ ఆయన చేయిస్తున్నాడు అనే భావంలో ఆ కర్తృత్వం తగ్గిపోతా ఉండే కొద్ది ఆ కర్తృ ఆ యుగో ఆ నేనుగాడు కర్తృత్వంలో బలపడిపోతా ఉంటాడు. ఒక పనిని, ఈ దేహం ద్వారా ఒక పనిని చేయించినప్పుడు ఆ దేహం ద్వారా పని చేయిస్తున్నాడు, చేయించేవాడు భగవంతుడు, మనల్ని నడిపేవాడు భగవంతుడు, ఆయనే ఆయనే సర్వజ్ఞుడు, సర్వాధికారి. ఏ పని చేయించినప్పటికీ ఇది చెప్పించటం చెప్పిస్తున్నాడు అంటే ఆయన చెప్పిస్తే చెప్తున్నాం, ఆయన చెప్పిస్తున్నాడు అంతే. ఎందుకు చెప్పిస్తున్నాడు? మనని అనుగ్రహించడానికి చెప్పిస్తున్నాడు. అనుగ్రహం దేనికయ్యా అంటే ఆయన దయ ఉంటేనే మన మనస్సు నుంచి బయటకు వస్తాం. ఆయన దయ వల్లే ఏదైనా, ఆయన దయను సంపాదించటం కోసమే మనం జీవించాలి అనేది మనకి అర్థమైనప్పుడు ఆయన దయ కోసమే జీవిస్తూ ఉంటాం. ఎందుకు మనసును పరిశీలించుకుంటున్నాం? ఆ మనసు పరిశీలనలో మనం భగవంతుడి వైపుగా మనకు మార్గం కనిపిస్తూ ఉంటుంది, గమ్యం కనిపిస్తూ ఉంటుంది. అంతర్యామిగా ఉన్నవాడు ఒక వైభవం మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏది చేసినప్పటికీ ఆయన దయ వల్ల మనం పరిశీలించుకుంటున్నాం. ఆయన దయ వల్ల మనం మనసు లోపలికి మునుగుతుంది. ఆయన దయ వల్లే ప్రతిదీ, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి తలంపు ఆయన దయ వల్ల. ఆ తలంపు మనకి తీసేసేటప్పుడు కూడా, మనకి చూపించేటప్పుడు కూడా ఆయన దయ, తీసేసేటప్పుడు ఆయన దయ. చూపించకుండా అది లోపల ఉంచేస్తే ఆ తలంపు లోపల మనసు కుళ్ళిపోతుంది. అందుకని తలంపు రూపం, తలంపు వచ్చినప్పటికీ ఆ దోషాన్ని మనకి శిరస్సులోకి తీసుకొచ్చినప్పటికీ ఎందుకు ఆయన దయ్యతోటి తీసుకొస్తున్నాడు, తొలగించుకో అని దయ చూపిస్తున్నాడు. ఆ తొలగించుకునే ప్రయత్నం చేస్తామని నీకు తలంపుని నీకు చూపిస్తున్నాడు. నీ తలంపుని నీకు పట్టిస్తున్నాను. ఎందుకు పట్టిస్తున్నాను? ఆయన అనుభవంలోకి రావటాని కోసం. ఆయన స్ఫురణని మనకి ఇస్తున్నాడు, తలంపును పట్టిస్తున్నాడు. పట్టి ఇవ్వటం అంటే ఆయన స్ఫురణ మనకి ఇస్తున్నాడు. ఆయన లోపలుండి మనకి మన తలంపు లోపలన్నీ ఆ వాసనల రూపంలో అలా ఉండిపోతే మనకి ఎప్పుడూ కూడా దుఃఖం పోదు. మనసు ఆరిపోతేనే దుఃఖం. మనసు ఆరిపోవటానికి లోపల ఉన్న అన్నిటినీ బయటికి తీసుకొచ్చి అనుగ్రహం ద్వారా అట్లని అన్నిటినీ బయటికి తీసుకొచ్చి తలంపు రూపంలో మనకి వ్యక్తం చేసి మళ్ళీ ఆయన అనుగ్రహంతో ఆయన మీద భారం వేసి ఆ తలంపులోంచి ఆ అలవాట్లోంచి బయటకు వచ్చి దాన్ని ఆ మనసులోంచి ఒక్కొక్క పుల్లని ఒక్కొక్క పుల్లని ఒక్కొక్క వాసన్ని బయటికి లాగేస్తున్నాడు. మనస్సు ఆరిపోతుంది ఎప్పుడొకప్పుడు. అది భక్తులు అందరికీ కాన్ఫిడెన్స్ అంతే. చేసే ప్రతి పనిని ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళిపోవటానికే ఆయనలో వేరు భావన లేకుండా ఆ లోపల ఆయన ఉన్నటువంటి స్థితిని మనకి ఆ ఉండటం అనే స్థితి మనకి వ్యక్తం చేయటం కోసం ఎంత అనుగ్రహం. ఇష్టం అయిష్టమే మన మనస్సుని పెంచేస్తూ ఉంటాయి. ఆ ఇష్ట అయిష్టాల్లోంచి ఏది అయిష్టతో అది తీసేయాలి. ఇష్టతంతా భగవంతుడి మీద ఉండాలి. అక్కడ మనకి పరిశీలనలో ఏది బయట వ్యక్తుల మీద కాదు, బయట పరిసరాల మీద కాదు, బయట వస్తువుల మీద కాదు, భగవంతుడి మీద ఇష్టం ఉండాలి. అయిష్టత దేని మీద ఉండకూడదు. ఇష్టం అంతా అక్కడ ఉంటే అదేమవుతుంది? భగవంతుడు ఆయన ఏకస్థితి. ఆయన్ని స్మరించటం వల్ల, మిగిలిన అన్నిటిలోంచి ఆయన్ని ప్రేమించటం వల్ల, ఆయన స్మరించటం వల్ల ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దయ, ఆయన దయ వల్ల మిగిలిన అన్నిటిలోంచి బయటకు వచ్చేసి ఆ వేరు భావనలోంచి కూడా బయటికి లాగేస్తాడు. అటువంటి మీరు ఈ నాన్నగారు వస్తే ఎప్పుడు ఆ ఏకస్థితిని భగవంతుడు లో ఉన్నటువంటి, అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ ఏకస్థితిని, ఆ ఏకస్థితిని మీరు ధ్యానించినప్పటికీ ఆ ఏకంగా ఉన్నటువంటి, ఒకటిగా ఉన్నటువంటి ఆ ఉండటం అనే వస్తువుని మనం ప్రేమించటం వల్ల, ఆ ఏకస్థితిని ధ్యానించటం వల్ల, ఆ ఏకస్థితిని నిరంతరం మీరు స్మరించటం వల్ల కూడా మీరు మనసులోంచి బయటికి వచ్చేస్తారు. ఆ ఏకస్థితి అంటే నాన్నగారైనా, భగవానైనా, రాముడైనా, కృష్ణుడైనా, అందరిలో ఉన్నటువంటిది ఏకస్థితి, మన అందరిలో ఉన్నటువంటి ఏకస్థితి. ఆ ఏకస్థితిని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే అది అనుభవంలోకి ఎవరిదో, ఏ దేహం ద్వారా వచ్చిందో ఆ దేహాన్ని ప్రేమించటం వల్ల కూడా నువ్వు దాన్ని పొందేస్తావు. అంటే ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా సరే కష్టం అనేది, సఫరింగ్ అనేది లేదు. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మార్గాలన్నీ ఓపెన్ ఓపెన్ అన్నమాట. మనం మనసు ఎక్కడో ఆగిపోకుండా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డంకులన్నీ తొలగిస్తా ఆ మనసుని మూలం వైపుకి, మనసు యొక్క మూలంలోనే ఆ ఉండటం అనే స్థితి, ఏకస్థితి, ఆ స్వరూప స్థితి అటువైపుగా ప్రయాణింపు చేసేస్తాడు. ఆయన యొక్క వైభవం మూలం వైపుకి మన మనస్సు తోటి ఆనందాన్ని పొందుతున్నాం. ఆ మనస్సు నశించిన తర్వాత, ఆ మనస్సు ఆరిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ బ్రాహ్మీ స్థితి, ఆ ఏకస్థితి, ఆ పరమస్థితి, ఆ చైతన్య స్థితి, ఆ స్థితి యొక్క వైభవాన్ని వింటంలోనే ఇదంతా మనకి ఆ వైభవం ఏం చేస్తుంది, లోకంతో తాదాప్యాన్ని, మన దేహంతో తాదాప్యాన్ని, బయట తాదాప్యమే కాదు మన దేహంతో ఉన్న తాదాప్యాన్ని, మన మనసుతో ఉన్న తాదాప్యాన్ని కూడా వదిలేస్తుంది వదిలేస్తుంది. అందుకని చెప్పేసి ఆ ఉండటం, ఇప్పుడు ఉండటం అనే స్థితి, ఆ డివినిటీ, ఆ ఏకత్వం, దాన్ని ఎప్పుడు కూడా మనం స్మరించుకోమని చెప్పేసి, ప్రేమించమని చెప్పేసి చెప్తున్నారు. కేవలం ఇదంతా ఏంటంటే ఆయన దయ వల్ల మనకి ఇంత వివేకం, ఈ భక్తి వచ్చింది. ఈ భక్తిలో జ్ఞానాన్ని పొందాలి అనే ఆయన జ్ఞానకాంక్షను కలగజేయటమే కాకుండా ఆ వివేకాన్ని అనుగ్రహించి, ఆ వివేకం ద్వారా ఆ బుద్ధిని విడదీసి విడదీసి విడదీసి, ఎక్కడికక్కడ మనసుని విడదీసి 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 ఆయన వైపుకి, మనస్సు యొక్క మూలం వైపుకి ఆయన లాగేస్తున్నాడు. అది గురువు యొక్క గ్రేస్, అనుగ్రహంలో మనం అంతా, ఇదంతా అనుగ్రహం వల్ల జరుగుతుంది. కానీ మనకి ఏంటంటే ఆయన చిన్న ప్రయత్నం చేయమన్నప్పుడు ఏ ప్రయత్నం చేయమంటే, ఆ ప్రయత్నాన్ని మనం వదిలిపెట్టకుండా మనసు ఉన్నంతసేపు, ప్రయత్నం చేసేవాడు ఉన్నంతసేపు నువ్వు పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్న ప్రయత్నం అక్కర్లేని స్థితికి, ప్రయత్నించేవాడు నశించిన తర్వాత ఇంక ప్రయత్నంతో పని లేదు అది మనకు అర్థమవుతా ఉంటే, మనకి సాధన పేరు మీద కష్టం లేకుండా మనం ముక్తిని పొందేస్తాము అనేది మనకి మనకి లోపల నుంచి మన వైభవం, మన మనసులో మనం పొందేస్తాము అనే వైభవం, అది ఎవరిచ్చారయ్యా అంటే కాన్ఫిడెన్స్, గురువు అనుగ్రహం. ఇది గ్రేట్ గురువు అనుగ్రహం, బలీయమైనది. ఆ అనుగ్రహంతో మనం ఇవన్నీ మాటల్ని షేర్ చేసుకుంటున్నాం. ఉండటం అనే స్థితి గురించి మనం చెప్పేయగలమా? నేను అన్నాను, నాన్నగారు ఉండటం అనే స్థితి గురించి మేమేం చెప్తాము, ఆ స్థితి మీది, మీరు చెప్పాలి. మీరు చెప్తున్నారు, మేము ఆనందిస్తున్నాం. కానీ మాకు ఆ ఉండటం అనే స్థితి అనుభవంలోకి ఇంకా రాలేదు కదా. అనుభవంలోకి రానప్పుడు దాన్ని గురించి చెప్పటానికి ఎంత ధైర్యం ఉండాలి? చెప్పలేకపోతున్నాం. అది నాన్నగారు ఆ స్థితి గురించి చెప్పిస్తే ఏదైనా చెప్పగలము. అని చెప్పిస్తున్నాడు, మనం చెప్తున్నాం అంతే. దీంట్లో ఇక్కడ ఆ వస్తువు యొక్క గ్రేట్నెస్ అంతే. మనకి 9:00 అయిపోయిందండి. మనం ఎప్పుడు కూడా అందరం భగవంతుడి యొక్క అనుగ్రహంలో ఉన్నాము. ఆయన అనుగ్రహమే మనని ఆయన దయ కోసం జీవించటంలోనే మనం పరిపూర్ణత్వాన్ని ఆనంద స్థితిని పొందేస్తాం. ఇంతటితోటి మనం 2 hours అయిపోయింది కదా, ఆపేద్దాం. ఇంకొక గంట అయినా నేను చెప్పేస్తా ఉంటాను, కానీ మీ అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి దీంతో ఉషా
ఆంటీ 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 ఆంటీ
ఎందుకంటే ఇంకొకసారి చెప్పమంటే మళ్ళీ నేను ఫ్యామై